ఓం నమో భగవతే శ్రీ రామకృష్ణాయ శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ సాయిరాం సాయిరాం సాయిరాం. ఈ రోజున క్రమం ఈ దీపోత్సవ అరుణాచల దీపోత్సవం గురించి మన ఈ పుణ్యక్షేత్రానికి వచ్చేయటం జరిగింది. ఈరోజు ఇక్కడ క్రమం ఏంటంటే, ఇప్పుడు మేము ఏదో పిచ్చాపాట మాటలు చెబుతాం, నేను చెప్పి మాటలు ఇప్పుడు కాలక్షేపం మాటలు, ఏదో గంట సేపు మీ కాలక్షేపం తర్వాత హై స్కూల్ హెడ్ మాస్టర్ వస్తారు, ఆయన కొండ గురించి దీపం గురించి చెప్తారు. మళ్ళీ ఆయన చెప్పబోయే మాటలు నేను ఎంగిలి చేయను. ఆ చాప్టర్ వదిలేసి నేను చెప్పే విషయాలు నాలుగు మాటలు మీ కాలక్షేపానికి చెప్తాను. తర్వాత హెడ్ మాస్టర్ మాట్లాడిన తర్వాత అక్షమండమాల పారాయణ ఉంటుంది, తర్వాత దీపోత్సవం. ఇవాళ దీపోత్సవం 11వ తేదీ 9వ తేదీ నేను గీతా జయంతి జరిపాను. అక్కడ ఏదో శ్లోకం చదువుకున్నాం, శ్లోకం చదువుకుంటే శ్లోకం పోతుంది, శ్లోకం పోగొట్టిదే శ్లోకం. పూర్వం అంత వేదంలో వేదంలో చెప్పింది శ్లోకం కాదు, మంత్రం. వేదాల్లో చెప్పినవన్నీ కూడా మంత్రాలు, శ్లోకాలు. మొట్టమొదట ఆ మంత్రాన్ని శ్లోకంలోకి తీసుకొచ్చినవాడు వాల్మీకి మహర్షి. ఆ రామాయణాన్ని సంక్షిప్తంగా చెప్పాడు నారదుడు, దాన్ని శ్లోకబద్ధం చేశాడు. భారతీయ సాహిత్యంలో అంతకుముందు అసలు శ్లోకాలు లేవు, అంచేది రామాయణాన్ని ఆది కావ్యం అంటారు. ఆది కవి వాల్మీకి, ఆది కావ్యం రామాయణం. మొట్టమొదటి శ్లోక రూపం మన భారతీయ సాహిత్యం మొట్టమొదటి శ్లోక రూపంలో వచ్చింది రామాయణం. బాగా ఐశ్వర్యం కావాలంటే రామాయణం పారాయణం చేయమంటారు, వైరాగ్యం కావాలంటే భాగవతాన్ని చదవమంటారు, మీరు చేసుకునే పనుల్లో జయం కావాలంటే భారతాన్ని పారాయణం చేయమంటారు. ఇది సాంప్రదాయం, ఇది మీరు నమ్ముతారా నమ్మరా మాకు అవసరం లేదు, సాంప్రదాయంలో చెప్పి మాటలు. అదే వారు వారు వారికి చెప్పారని, వీరు వీరికి చెప్పారని చెప్పుకున్నాం మనం ఇక్కడ కాపాడంలో. అదే భగవద్గీత స్వయంగా నారాయణుడు చెప్పాడు. స్వయంగా నారాయణుడే, స్వయంగా మహావిష్ణువే, స్వయంగా పరబ్రహ్మమే, స్వామివారు వాసుదేవ స్వామివారి రూపంలో వచ్చి అర్జునుడికి ఉపదేశించాడని మనకు వ్యాసులు వారు చెప్పారు. చెప్పినవాడు నారాయణుడు, విన్నవాడు నారాయణుడు, రాసినవాడు నారాయణుడు. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనం. మనిషి ఏ పని చేసినా సంతృప్తి కోసం చేస్తాడు. అందరూ వాళ్ళ ఇంట్లో వాళ్ళని అలా ప్రేమించుకుంటారు. మీ ఇంట్లో వాళ్ళని మీరు ప్రేమించుకోమని ఎవరా చెప్పక్కర్లేదు, మీరు చెప్పటం ఎందుకు? ఎవరి ఇంట్లో వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటున్నారు, మీ ఇంట్లో వాళ్ళు మీరు ఎలా ప్రేమించమంటున్నారో ప్రేమించుకుంటున్నారో, మమ్మల్ని అలా ప్రేమించమంటే ఎవళ్ళే ప్రేమించడం. ఏం మనం అంటే ఇష్టం లేక, ఇష్టం లేక కాదు ప్రేమించడం, ఇష్టం ఉండటం కాదు ఇష్టం లేకపోవడం కాదు. మీ ఇంట్లో వాళ్ళని మీరు ఎందుకు అందరు బాగా ప్రేమించుకుంటున్నారు అంటే, అలా ప్రేమించుకోవడంలో మీకు సంతృప్తి వస్తుంది. ఏమొస్తుంది? మనిషి కేవలం బట్టలు కట్టుకోవటం వల్ల, అన్నం తినటం వల్ల బతకలేడు. మీకు కట్టుకోవడానికి బట్టలు ఉన్నాయి, తినటానికి అన్నం ఉంది, అంచేత మీరు సుఖంగా ఉండలేరు. ఏదో సంతృప్తి ఉండాలి జీవితానికి. అంచేత సంతృప్తి కోసమే మీరు ఇంట్లో వాళ్ళని మీరు ఎందుకు ప్రేమించుకుంటున్నారంటే, ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, కష్టమైనా కష్టం కాకపోయినా ఏదో మీ మనసుకు సంతృప్తి వస్తారు. వాళ్ళు మమ్మల్ని బాగా చూస్తున్నారు, మేము వాళ్ళని బాగా చూస్తున్నాం, వాళ్ళు మాకు చాకరీ చేస్తున్నారు, మేము వాళ్ళకి చాకరీ చేస్తున్నాం, ఇలా ఒకరినొకరు సంచిచ్చిపడి ఒకరినొకరిని పొగుడుకుని అలా కాలక్షేపం చేస్తున్నారు కొంపల్లో. ఎల్లగా కొంపల్లో చేసి ఈ పని చేయాలి అందరికి. అదే సంతృప్తి, అదే సంతృప్తి. మీరైనా ఊరికే చేస్తారా, మీరేమి తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఇందే తెలివి తక్కువ వాళ్ళు ఎవరున్నారు, అదో దానివల్ల ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. అంటే దానివల్ల నేను చెప్పే కేవలం అన్నం వల్ల బతకలేము, కేవలం అన్నం ఉందోనే సుఖంగా బతకలేము. అన్నం ఏదో రాకుందో వస్తూ ఉంటుంది. ఈ కొండ చుట్టూరు చాలా మంది కూర్చుని ఉంటారు నారాయణ స్వరూపులు. వాళ్ళు అన్నారు మాకు చేపల కూర మాంసం కూర దొరకటం లేదని, మిగతా అన్నీ దొరుకుతున్నాయి అన్నారు. ఈ పుణ్యాలు చేసుకుని వాళ్ళు తెచ్చి మాకు ఏదో పడేస్తున్నారు, వాళ్ళకి పుణ్యం మాకు ఆకలి బాధ పోతుంది. ఒక చేపల కూర మాంసం కూర ఎవరో తేగటం లేదండి, మిగతా కూరలు అన్నీ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, మేము తినేస్తున్నాము, మాకు ఈ సాపాటు బాగానే ఉందని చెప్తారు. అందరిలోనే చెప్పరు. మనం ఎప్పుడైనా గిరిపరేషన్ చేసినప్పుడు ఒక ఆ బెంచీలు కూడా ఎవరి బెంచీలు రాడు, ఒకళ్ళ బెంచీ మీద ఇంకో వాళ్ళ బెంచీలు మీద రానివ్వరు, ఎవరి బెంచీల మీద ఆళ్ళే కూర్చుంటారు. ఎవరి బెంచీల మీద ఆళ్ళు ఎలా ఉంటారో, ఈ భక్తులు పుణ్యాలు చేసుకున్న వాళ్ళు అందరూ అక్కడి నుంచి పట్టుకు అందరూ ఇవాళ తీవ్రమైన మ్యాప్ జరుగుతుంది వాళ్ళకి. మన భోజనం కాకుండా అందరూ పుణ్యాలు చేసుకున్న వాళ్ళందరూ వాళ్ళు డబ్బులు కూడా ఇస్తారు. దీపం రోజున అంటే వాళ్ళకి పండగ. మామూలు రోజులే తిండి పెడతారు కానీ డబ్బులు ఎవరైనా వాళ్ళు డబ్బులు కూడా వస్తాయి వాళ్ళకి. అదే ఇచ్చేవాళ్ళకు సంతృప్తి, వాళ్ళు ఏదో పుణ్యం కోసం మనకు పెడుతున్నారు. మరి వాళ్ళు లేకపోతే మీకు పుణ్యం ఎక్కడ వస్తున్నారు, వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు కూడా పుణ్యం వస్తుంది. వాళ్ళు మీరు పెట్టిన తినకపోతే మరి మీకు ఎవరు పెడతారు, మీరు ఎవరికి పెడతారు మీరు పెట్టిన తినకపోతే. అంటే రామాయణ కాలంలో మాట చెప్తారు, ఇచ్చేవాళ్ళు ఉండేవారు కానీ పుచ్చుకునేవాడు కనపడతారు. నేనిస్తామని మేమిస్తామంటే మాకు వద్దు మాకు వద్దు, డబ్బులు ఇస్తామంటే వద్దనోరు, అన్నం పెడతామంటే వద్దనోరు. రామాయణ కాలంలో రాము టైంలో అందరూ ఇచ్చేవాళ్ళు కానీ మాకు వద్దు, ఎవరు ఏది ఇచ్చినా ఏది ఆఫర్ చేస్తున్నా మాకు. కానీ పుచ్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి కలియుగంలో అవకాశం వచ్చింది. ఎవరో పుచ్చుకోపోతే మీ డబ్బులు ఎవరో పుచ్చుకోవద్దు, మీకు పుణ్యం ఎలా వస్తుంది, మీరు వండిన అన్నం ఎవరికి పెట్టకపోతే మీకు పుణ్యం ఎలా వస్తుంది. అంటే పుణ్యం చేసుకునే అవకాశాలు ఈ భక్తులకు పెరిగిపోయాయి, బాగా సంపాదించుకుంటున్నారు, పుణ్యం కూడా బాగానే చూడండి. ఇంతకీ ఈ మాటలు ఎందుకు చెబుతున్నాం, మనిషి ఏ పని చేసినా వాడు సంతృప్తి కోసం వాడు చేసుకుంటాడు. ఇంత కష్టపడి అక్కడ ఉండి అక్కడ పెట్టుకెళ్ళి అన్ని పెడతా ఉంటారు, ఏదో చేస్తే అదొక సాటిస్ఫాక్షన్. మనం ఏదో 10 మందికి భోజనం పెట్టామని పుణ్యం విషయం తర్వాత విషయం, దానికి వాళ్ళు చేస్తారు, వెంటనే పుణ్యం వచ్చేది వాళ్ళకి సంతృప్తి. వాళ్ళకి మనం 10 మందికి వేళ అన్నం పెట్టామని సంతృప్తి. అయితే వాళ్ళు మనల్ని ప్రేమించరు పాపం. మీ ఇంట్లో వాళ్ళు మీరు ప్రేమించుకుంటారు కదా, మమ్మల్ని ఎందుకు ప్రేమించరంటే మీ మీద కోపం కాదు మా మీద. మీ ఇంట్లో వాళ్ళు మీరు ఎలా ప్రేమించుకుంటున్నారో, మమ్మల్ని ప్రేమించినప్పుడు కూడా మీకు సంతృప్తి వస్తే మమ్మల్ని కూడా ప్రేమిస్తారు. మీకు సంతృప్తి రావటం లేదు మమ్మల్ని ప్రేమించలేదు, కానీ మీరు మంచివాళ్ళే, మీరు చాలా బుద్ధిమంతులు, మీరు చాలా మంచివాళ్ళే. అయితే మమ్మల్ని ఎందుకు ప్రేమించరంటే, మమ్మల్ని ప్రేమించటం వల్ల మీకేమి సంతృప్తి రావటం లేదు. మీ ఇంట్లో వాళ్ళని ప్రేమించు అంటే ఏంటి, ఆ పని కూడా మీ ఇంట్లో వాళ్ళని మీరు ప్రేమించడం కూడా సంతృప్తి కోసమే చేస్తున్నారు. మమ్మల్ని ప్రేమించమంటే ప్రేమిస్తారు, ఎప్పుడు ప్రేమిస్తారు, దానివల్ల మీకు సంతృప్తి వస్తారు. లేకపోతే మమ్మల్ని ప్రేమించడం, మమ్మల్ని ప్రేమించడం వల్ల మీకు సాటిస్ఫాక్షన్ వస్తుంది అనుకోండి, అప్పుడు ప్రేమిస్తారు. మమ్మల్ని ప్రేమించమని అడిగినా మమ్మల్ని ప్రేమించడం వల్ల మీకు సంతృప్తి రాకపోతే అడిగినా కానీ ఏమి చేయరు, యాక్షన్ ఉండదు. మాటలు ఉంటాయి కానీ యాక్షన్ ఉండదు. ఇంకా అయితే మానవుడే వాడు, మానవుడు ఏ పని చేసినా డబ్బు సంపాదించుకుంటాడు. ఏం చేసుకుంటాడు మనిషి, ఏం చేస్తాడు రోజుని, జనరల్గా కామన్గా మనిషి ఏంటంటే డబ్బు సంపాదించుకుంటాడు. డబ్బు సంపాదించుకుంటాడు, డబ్బు వల్ల ఏంటంటే మనకు కొన్ని అవసరాలు, అంటే మనకి కొంచెం పొట్ట వెళుతుంది, బట్ట వెళుతుంది, మీరు ఏదైనా బజార్లో కొనుక్కుంటూ ఉండొచ్చు, ఏదో మొత్తం మీద కాలక్షేపానికి ఈ ఆ డబ్బు సంపాదించి మనకు పొట్ట ఉండదు, పొట్ట కోసం మనం ఏదో తినాలి అని చెప్పి డబ్బు ఉండాలి, ఏదో ఎలా సంపాదించుకుంటూ ఉంటాం జనరల్గా మనిషి చేసేది. తర్వాత శరీరం వచ్చిందంటే ఇంద్రియాలు వచ్చేస్తాయి, ఒక శివభక్తి, తమిళనాడులో ఒక శివభక్తి ఈ మాట అన్నాడు, విష్ణు భక్తుడు కాదు, ఒక శివభక్తుడు అన్నాడు, ఎవరి శరీరం చూసాడు పొంగిపోతున్నారు, అసలు శరీరం ధరించడం అశుద్ధంతో సమానం చెప్పాడు. తిట్టుకుంటే వాళ్ళు తిట్టుకోండి శివభక్తులు. ఒకళ్ళు ఎవరి శరీరాలను చూసి పొంగిపోతున్నారో, అసలు శరీరం మనకి ఎప్పుడు వస్తుంది? శరీరం అజ్ఞానం ఉంటే శరీరం వస్తుంది. అజ్ఞానం ఉంటే, అహంకార బుద్ధి ఉంటే శరీరం వస్తుంది. వ్యక్తి భావన ఉంటే శరీరం వస్తుంది. అజ్ఞానం వల్ల శరీరం ధరించి పొంగిపోతున్నారు. అసలు సబ్జెక్ట్ ఏంటంటే అంతకంటే నీచమైంది, అంతకంటే అపరిశుద్ధమైంది, అది మలిన మలంతో సమానం. కానీ ఎవరి శరీరాలు చూసుకుని వాడు పొంగిపోతున్నారు, ఎందుకు పొంగిపోతున్నారు మనకు తెలియంతనం ఏమో అన్నాడు అశుభక్తి. అశుద్ధం, శరీరం ధరించడమే అశుద్ధంతో సమానం. ఏం చేద్దాం, ఈ శరీరం అజ్ఞానం వల్ల వస్తుంది కానీ జ్ఞానం వల్ల రాదు. అది ఏదో జన్మించాను జన్మించాను అనుకుంటున్నాం, జన్మిస్తాడు మరణిస్తాడు, జన్మిస్తాడు మరణిస్తాడు, మరణించిన వాడు జన్మిస్తాడు, జన్మించిన వాడు మరణిస్తాడు, మరణిస్తున్న వాడు జన్మిస్తాడు. ఈ చక్రం అలా తిరుగుతాను అంటారు. ఇది ఒక మహాగురువు, మహాజ్ఞాని, ఎవడో మిమ్మల్ని మేరుకునే వరకు, మీ హృదయంలోకి మిమ్మల్ని మేరుకొలిపే వరకు అలా తిరుగుతూ ఉంటాం, వాండరం. కనుక మన శరీరానికి ఇచ్చే ప్రాముఖ్యత మన మనస్సుకి ఇవ్వదు. ఏం చేద్దంటే విలువ, మనస్సు విలువ చేయటం లేదు. మనం ఏదైనా దుమ్ము పడితే దురిపేసుకోవాలనుకుంటాం, మరి మనసులో ఎంత దుమ్ము పడుతుందో ఆ మనసులో పడి దుమ్ము కూడా దురిపితే వలన బుద్ధి కూడా మనకు రావటం లేదు. బుద్ధి మనకు ఎందుకు రావటం లేదంటే మనం ఎప్పుడు సత్కర్మ చేయలేదు. ఎప్పుడైనా సత్కర్మ చేసి ఉంటే కదా, సత్కర్మ ఎప్పుడు చేయలేదు, అంటే మనకు ఆ బుద్ధి కూడా రావటం లేదు. మీరు ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని క్షేత్రాలు తిరిగినా, నా కళ చూడడం చూడండి, అలాగా ఈ కళజోడులో సరిగ్గా శుభ్రంగా లేదనుకు జీవన మార్పు పెట్టేలా తెలుసుకుంటా ఉంటాం. ఏం చెయ్యి, అద్దాలు శుభ్రంగా లేకపోతే మీరున్నా మాకు కనపడరు. ఒకవేళ పుస్తకం చదివినా ఆ పుస్తకంలో అక్షరాలు కనపడరు. అంటే మన బుద్ధి నిర్మలంగా ఉంటే, మన బుద్ధి నిక్షలంగా ఉంటే, అందులో దుమ్ము పడకుండా ఉంటే, ఎందులోనే ఆ బుద్ధిలో దుమ్ము పడకుండా అంటే, ఇస్త్రీ బట్టల కనుక ఆ బుద్ధి మనకు ఉంటే అప్పుడు భగవద్గీత అర్థమవుతుంది. అప్పటి వరకు మసకగా ఉన్నవాడికి ఏం కనిపిస్తుంది, మీరు అక్కడ అందరూ అక్కడ ఉన్నారు, నా కళ్ళకు మసక, మీరున్నా నాకు కనపడదు. అలాగే నా బుద్ధి సరిగ్గా లేనప్పుడు భగవద్గీత చదివినా, ఏదో కాలక్షేపం కోసం చదివినా, ఆ భగవద్గీత హృదయం నాకు ఇవ్వదు, నా హృదయాన్ని గీతకి ఇవ్వదు. ప్రతి శరీరానికి ఇంద్రియాలు ఉన్నాయి. ఆ ఇంద్రియాలు లేకుండా శరీరం ఎలా ఉంటుంది? ఆ శరీరయాత్ర నడవాలంటే ప్రతి శరీరాలు ఇంద్రియాలు. జనరల్గా మనం చనిపోయే లోపల శ్మశానానికి వెళ్లే వరకు జనరల్గా జాగ్రత్తగా ఆలోచించేస్తే అన్ని ఇంద్రియాలని ఎలా సంతృప్తిపరచుకుందాం, అని ఆలోచిస్తాం. కానీ ఆత్మజ్ఞానం గురించి ఆలోచిస్తాం. ఆత్మజ్ఞానం వస్తుందా రాదు వదిలేదు, దాని గురించి అలా ప్రయత్నం చెయ్యదు. ఏదో సినిమాలకు వెళ్ళిపోతాం కళ్ళకు ఆనందం కోసం, మీకు అర్థం అవుతుంది. ఈ లోకవాసం ఉంది కాబట్టి లోకం కవర్లు వింటూ ఉంటాం. ఇక టీవీలకి కేరాఫ్ అడ్రస్ కూడా అందరూ టీవీలే, కేరాఫ్ అడ్రస్ ఆ టీవీలు ఎక్కువ చూసి కొలిది మనకు రజోగుణం వచ్చేస్తుంది. భగవంతుడు ఏం చెప్పాడంటే, మాయ మూడు గుణాలలో ఉంది. మాయ అంటే మాయ అంటే ఎక్కడ ఉందనుకో, మీ మనస్సే మాయా. రజోగుణం తమోగుణం సత్వగుణం, ఈ మూడు గుణాలు లేకుండా మనిషి ఉండడు. వాడి బ్రాహ్మీస్థుతిని పొందిన వాడు కానీ ఈ మూడు గుణాలను అతిక్రమించలేడు. అని మాయంతా మీ మూడు గుణాల్లో ఉంది, మాయంతా ఈ మూడు గుణాల్లో. మనం అందరం, మీలో చాలా మంది మేము బుద్ధిమంతులు నేను అనుకుంటున్నారు, కొంతమంది మేము సంస్కృతం బాగా చదువుకున్నాం, ఇంగ్లీష్ బాగా చదువుకున్నాం వాళ్ళు అనుకుంటున్నారు, మీకు అర్థం అవుతుంది. మేము కొంతమంది మేము చాలా తెలియగలవాళ్ళం, అన్ని ఉద్ధరిస్తున్నాం, అందరిని ఉద్ధరిస్తాం అని కొంతమంది అనుకుంటున్నారు. ఈ తెలివిగల వాళ్ళు, అసలు సబ్జెక్ట్ ఏంటంటే ఈ తెలివిగల వాళ్ళు, ఈ పండితులు మంచివాళ్ళు అనుకోండి, ఇదంతా మాయలు అనుకుంటున్నారు. కానీ మాయ దాచిన తర్వాత ఇలా అనుకోం, ఇలా అనుకుంటున్నాం అంటే మనం నూటికి రూపాయలు మాయలో ఉన్నాం అన్నారు. ఇది కొండ గురి ఏంటి ఇప్పుడు నేను చెప్పేది, ఇప్పుడు చాలా మంది మీ పండితులు అనుకుంటారు, కొంతమంది ధనవంతులు. మా ధనం అంటే అక్కడ మాయ. వాల్మీకి చెప్పాడు రామాయణంలో, ప్రపంచంలోనే మాయ అంతా ధన రూపంలో ఉంటుంది. అది లోకమూలం. ఇప్పుడు చూడండి, ధనం దగ్గరికి వచ్చేప్పుడు అక్క చెల్లి పేచీలు పెట్టుకుంటారు, అన్నదమ్ములు పేచీలు పెట్టుకుంటారు, కోర్టుకి వెళ్ళిపోతారు, రకరకాల పేచీలు. అంటే భగవంతుడు ఏం చేశాడు, అక్కడ చిల్లర చిల్లరగా చిల్లర చిల్లరగా పెట్టడం ఇష్టం లేక మాయంత ధనంలో పెట్టి వదిలేశాడు అని చెప్పాడు వాల్మీకి. ఇది వాల్మీకి చెప్పాడు ఋషివాక్యం. ఇదేంటిది ఋషివాక్యం? ఇప్పుడు జనరల్ గా మనం అరుణాచలం వెళ్ళినా, మరో చోటకి వెళ్ళినా, కాశీ వెళ్ళినా, అసలు ధ్యేయం సబ్జెక్ట్ మర్చిపోయాం. సబ్జెక్ట్ అర్థం చేసుకోకుండా ఏదో ఏదో చేసి ఏదో వచ్చేస్తుంది, ఏదో వచ్చేస్తుంది, ఏదో ఏమొస్తుంది, ఏమొస్తుంది, దుమ్ము వస్తుంది. ఆ రోడ్ల మీద దుమ్ము వచ్చి మన బట్టల మీద పట్టడం తప్పించి ఇంకా మీకు ప్రాపర్ గా భగవంతుడు చెప్పిన వాక్యాలని ఉన్నది ఉన్నట్టుగా మీకు అవగాహన అవ్వాలి. జనరల్గా ఎప్పుడు మనం కోరిక కోపంలో ఉంటా ఉంటాం. ఉంటే కోరిక ఉంటుంది, లేకపోతే కోపం. ఉంటే ఏముంటుంది? కోరిక ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ కోరిక ఎక్కడి నుంచి వస్తుంది? అజ్ఞానంలో నుంచి వస్తుంది కోరిక. ఏ రకమైన కోరిక వచ్చినా అక్కడ అజ్ఞానం, లోపల అజ్ఞానం ఉంటేనే వస్తుంది. మనకి తలకాయ పోటు ఎప్పుడు వస్తుంది? ఏదో తలకాయలో పాడిన మాట ఉంది. పొట్ట నొప్పి ఎప్పుడు వస్తుంది? ఏదో మన తిన్న తిండిలో, మన తిన్న గడ్డిలో ఏదో తేడా ఉంది, ఏదో తేడా ఉంది. దెర్ ఈస్ సంథింగ్ రాంగ్. ఎక్కడో ఒక రాంగ్ థింకింగ్ లేకపోతే, నీకు రాంగ్ థింకింగ్ లేకపోతే అది డిస్టర్బెన్సే రాదు నీకు. అయితే మనం ఏం చేస్తామంటే, రాంగ్ థింకింగ్ ఉంది, రాంగ్ థింకింగ్ కూడా మనకు తెలుస్తుంది, అసలు తెలియకుండా దాన్ని రైట్ థింకింగ్ మార్చుకోవడానికి సాధన లేదు, ప్రయత్నం లేదు, అలా ప్రయత్నం లేదు. రాంగ్ థింకింగ్ రైట్ థింకింగ్ కింద మార్చుకోవాలని అసలు ప్రయత్నమే లేదు. ఇప్పుడు లోకం ఏం చేస్తుంది, వాళ్ళు ఏం చేస్తారు, సమాజం ఏం చేస్తుంది? అడు చెప్పాడు కదా మనం మీకు జిన్నూరి మీటింగ్లో, వేదంలో చెప్పింది, నువ్వు కాని సమాజంతో, నువ్వు కాని ప్రపంచంతో, నువ్వు కాని శరీరంతో, నువ్వు కాని మనస్సుతో, నువ్వు తాదాప్యం పొందినంత కాలం కోటి జన్మలెత్తిగా నిన్ను ఇది వెంటాడుతూ ఉంటుంది. అది భయం వెంటాడుతూ ఉంటుంది. నీకు 1,000 కోట్లు ఉంటే మీకు కూడా భయం వచ్చేస్తాం. మీకు కాని దానితో ఐడెంటిఫికేషన్ అంటే తాదాప్యం ఉన్నంత కాలం. జనరల్గా మనుషులు చూస్తుంటే నూటికి ఒకళ్ళు ఇద్దరు శాంతిగా ఉంటూ ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఇది అశాంతితో బాధపడుతున్నావు. డబ్బు ఉన్న వాళ్ళకి అదే పని, డబ్బు లేని వాళ్ళకి అదే పని, చదువుకున్న వాళ్ళకి అదే పని, చదువుకోలేని వాళ్ళకి అదే పని. బయట ఏదో ఉంది, లోపల ఇది, లోపల లేదు, బయట ఏదో ఉంది, ఏదో ఉంది, ఏదో పొందాలి, ఏదో పొందాలి, ఎవడ ముఖం చూసినా అశాంతి. ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళకి అదే పని, డబ్బు లేని వాళ్ళకి అదే పని, చదువుకున్న వాళ్ళకి అదే పని, చదువు లేని వాళ్ళకి అదే పని, మన రాజకీయ నాయకులకి అదే పని. మన ఎవరో ఆ పాలకులు అమ్మగారిని అడిగాను, ఏంటి హ్యాపీ, ఏదో మీటింగ్లో కలుసుకుని అడగాలని అడిగి ఎలా ఉన్నారు, హ్యాపీగా ఉన్నాయి, హ్యాపీగా లేరండి. ఇప్పుడు ఎలక్షన్ వచ్చేస్తే ఎమ్మెల్యే ఎవరికి హ్యాపీగా ఉందని చెప్పేసింది. అప్పుడు ఆవిడకి ఎమ్మెల్యే చేయాలని, మంత్రి చేయాలని, అప్పుడు కానీ హ్యాపీనెస్ హ్యాపీగా ఉన్నాను చెప్పి నా ముఖం మీద చెప్పేసి. వాళ్ళ ఆయన అంటున్నాడు అంటే, వాళ్ళ ఆయన దగ్గర పైసలు ఉన్నాడు, డబ్బు. నువ్వు మంత్రి అయితే నాకంత, నాకు ఇంకేవాళ్ళ మంత్రి ఇంకేవాళ్ళ మంత్రి గారు ఆయన అంటారు, నువ్వు మంత్రి అయిపోమని ఆయన చెబుతున్నాడు. మంత్రి గారు హస్బెండ్ అంటారు కదా. నేను ఇప్పుడు అప్పుడు హ్యాపీ, నిజంగా మంత్రి అయిన తర్వాత కూడా హ్యాపీనెస్ కాదు అప్పుడు అనుకుంటున్నారు. ఊరిక మనం చెప్పి ఊరుకున్నాం. యేసుక్రీస్తు బాగా ఎంతమందికి అని చెప్పగలం? ఊరికే ఆవిడ ఏదో చెప్పారు, ఏది మీటింగ్లో గొడవలు, అక్కడ 10 మంది ఉండగా మనం ఏం మాట్లాడుతాం మీటింగ్లోనే. అంటే ఆవిడ మంత్రి అయిపోయిన తర్వాత తెలుస్తుంది అందులో ఏం హ్యాపీనెస్ లేదు, గలాట తప్పించాలి. మనకు మంత్రి పదవి వచ్చాక విరోధులు పెరుగుతారు. మన అన్నీ వాళ్ళు అన్నీ చేయలేరు, వాళ్ళు నటిస్తారు కొన్ని పనులు, వాళ్ళ వల్ల కూడా అవ్వవు, అయినట్టు ఏదో నటిస్తారు, నటిస్తారు ఏదో వాళ్ళ వల్ల ఆడకుండా ఇబ్బందులు ఆడుకుంటాయి. అప్పుడు హ్యాపీనెస్ ఉన్న అమ్మగారికి ఉన్న హ్యాపీనెస్ పోతుంది. అప్పుడు అంత ముందు సంపాదించుకుంది ఏదైనా ఉంటే అది పోతుంది, చివరికి జరిగింది. ఈ సాధన యొక్క ప్రయోజనం ఏంటి? సాధన ముందు అర్థం లేకుండా ఎలా సాధన చేస్తారు? మీకు ముందు లెక్క ఎలా చేయాలో తెలిసాక అప్పుడు లెక్క చేయాలి. లెక్క ఎలా చేయాలో తెలియకుండా లెక్క చేస్తే ఎలాగా? ముందు మనం ఆ లెక్క చేసే ముందు లెక్క ఎలా చేయాలో తెలుసుకున్నాక అప్పుడు లెక్క చేస్తే ఆన్సర్ వస్తుంది. అది ఎలా చేయాలో తెలియకుండా తెలియకుండా మనం లెక్క చేయటం మొదలు పెట్టకూడదు. ఇప్పుడు మనకి దేహం అంటే ఇష్టం, దేహం అంటే మనకు అభిమానం ఉంది. దేహం అంటే అంటే నీ దేహం మీద నీకు అభిమానం ఉంది కాబట్టి మీ ఇంట్లో దేహాలు కూడా మీరు ఇష్టపడుతున్నారు. నీ దేహం మీద నీకు అభిమానం లేకపోతే మీ ఇంట్లో దేహాల మీద కూడా పెద్ద ఇష్టం ఉండదు. ఇది ఒక మాయ. నీ దేహం మీద నీకే ఇష్టం కాబట్టి నీ ఇంట్లో శవాలు ఏం చూసుకుంటారు ఇంక మీరు? నీ శవం అంటే మన శవం అంటే మనకి ఇష్టం కాబట్టి మన ఇంట్లో శవాలను కూడా ఇష్టపడుతున్నాం. అసలు ఇంకోటి దేహాభిమానం అంటే మనస్తోటి తాదాత్మ్యం, మన దేహంతో తాదాత్మ్యం ఎంతకాలం అయితే మనకు ఉందో అంతకాలం బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, విరోధులు ఉంటారు. ప్రతి మనిషికి విరోధులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, సరే బంధువులు సరే అసలు బంధువులు అంటేనే బంధించేవాడు. మా చుట్టాలు అని చెప్పుకుంటారు. ఆ చుట్టం చేసేది లేదు, ఏమి లేదు, ఎవరికి ఎలా చెప్పుకుని తిరుగుతూ ఉంటాం. అదే అలా మా చుట్టాలు వాళ్ళు మా చుట్టాలు ఈ మా చుట్టాలు ఎమ్మెల్యే గారు మా చుట్టం మంత్రి గారు మా చుట్టం ఎంత అదో సంతృప్తి పెంచోళ్ళు అలా సంతృప్తి కోసం ఏదో పాపం ఏదో సంతృప్తి పడాలి కదా. రోజులు వెళ్ళాలి కదా, అసలు రోజులు గడవాలి కదా. ఇంకా చదువులు మన కాలేజీలో చదువుకుంటున్నాం, హై స్కూల్లో చదువుకుంటున్నాం, ఆ చదువుల వల్ల మనం పట్టెళ్ళిపోతున్నాం. అంటే ఏదో కృషి నేర్పుతారు వాళ్ళు, దానివల్ల మనకు పట్టెళ్ళిపోతుంది, పట్టుంది కాబట్టి పట్టెళ్ళి, కానీ దానివల్ల శాంతి రాదు, జ్ఞానం రాదు. ఈ భారతదేశాన్ని పాడు చేసే వాళ్ళు ఎవరంటే చదువుకున్న వాళ్ళే, కానీ చదువులేని వాళ్ళు ఎవరే పాడు చేయటాలి. భారతదేశాన్ని పాడు చేసే వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే పాడు చేస్తున్నారు, కానీ చదువులేని వాడు పాడు చేయలేడు. తర్వాత చదువుకున్న వాడు చెప్పినంత అబద్దాలు వేగంగా చదువులేని వాడు చెప్పబద్దాలని చెబుతాడు. చదువు భర్తీ వినయ చదువుకుంటే అంటే గర్వం వస్తుంది, బాగా అధికారం వస్తే గర్వం వస్తుంది. భర్తీ గారు ఏమన్నాడంటే నీకు విద్య వల్ల నీకు వినయం రావాలి, విద్య వచ్చి వినయం రాకపోతే నువ్వు ఎంత పశువు అవుతావు అని చెప్పాడు భర్తీ గారు. నీకు విద్య ఉందనుకో, విద్య కూడా వినయం వచ్చేయాలి, మీ శరీరం కూడా మీ నీడ ఎలా వస్తుందో విద్య కూడా వినయం వచ్చేయాలి. అలా వినయం రాకపోతే అప్పుడు ఏమవుతావు అంటే ఎంత పశువు అవుతావు అన్నాడు. అది భక్తి గారు చెప్పాడు. ఇంకో సాంస్కృతిక ఏం చెప్పాడంటే ఈ చదువు లేని వాడు చెట్టుతో సమానం, గోడతో సమానం ఆడన్నాడు. చదువు లేని వాళ్ళందరూ చెట్లతో సమానం, ఈ గోడతో సమానం అని చెప్పాడు. అంటే ఎక్కడో ఈ చదువులో ఎక్కడో లోపం అంటే మనం చదివి నిజమైన చదువు అయితే వినయం రావాలి. మరి చదువుతానంటే గర్వం వస్తాను కానీ వినయం రావటం అంటే చదువులో ఎడ్యుకేషన్లో సెటప్లో ఎక్కడో లోపం ఉంది. లోపం ఎక్కడ ఎడ్యుకేషన్ ఆ సిస్టమ్ ఎక్కడ లోపం ఉంది. ఆడు చదువుకున్న చదువు నిజమైతే ఆడు అనుకుంటాడు కానీ ఎగిరెగిరి పడ్డం. ఆ చదువు నిజమైన చదువు అయితే ఆడు అనుకుంటాడు కానీ ఎగిరెగిరి పడ్డం. ఎగిరెగిరి ఎందుకు పడతాడంటే ఆడు చదివిన దానికి తెలియలేదు, ఆడు చదివిన దానికి అర్థం అవ్వలేదు అంటే ఆడు జీర్ణం అవ్వలేదు. ఆడు చదివిన చదివాడికి జీర్ణం అవ్వలేదు. మనం ఏం చెప్పుకున్నాం అక్కడ? ఇదో మా మేస్టర్ వచ్చేస్తున్నారు, నేను తొందరగానే ముగించేస్తాను. దీపోత్సవం ఆయన సుమ్మది, ఆయన సుమ్మానికి ఇచ్చేద్దాం. ఈ నేను 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 నేనానికి అరుణాచలం పోతే ఈ గొడవ నేనో నేనో నేను ఆ నేనేమో ఈశ్వరుడు సుమ్మని తెలియక మనం సొంతం అనుకుంటున్నాం. ఎవరి సొమ్ము వాళ్ళకి ఇచ్చేస్తే మనం సుఖపడతాం. కొంతమంది ముసలోళ్ళు ఆ పిల్లలు పంచిపెట్టమని అడిగితే పంచిపెట్టరు. ఏమన్నా ఇప్పుడు నుంచి పంచి మమ్మల్ని గౌరవంగా చూస్తారో చూడరు అడుగున్నారు. ఇప్పుడు ఇంట్లో అందరూ అడిగారు పంచిపెట్టేస్తామంటే నువ్వెంత అంటే నువ్వెంత అంటారు. ఇప్పుడు శుభ్రంగా పచ్చల కింద అనుకుంటున్నారు, నా ప్రాణం పోతేనే కానీ అది చెప్పేస్తారు. మీరు పంచిపెట్టేస్తే వాళ్ళు ఎగురుతారు, పంచిపెట్టకపోతే అనుకుంటారు. కొంతమంది పిల్లలు తెరగబడతా అంటే ఏమంటారు, ఇది నేను సంపాదించుకున్నానో నాకు ఇష్టమైతే ఇష్టం లేకపోతే లేదని కొంతమంది అడుగుతారు. అంటే తాతగారి దగ్గర నుంచి ఆస్తి రాబోతే తండ్రి సంపాదించుకుంటే పిల్లలకు సంపాదించాలని కోర్టు ప్రకారం అక్కడ చట్ట లా ప్రకారం తెలియదు. తాతగారి దగ్గర నుంచి వస్తాంటే వీడికి హక్కు ఉంది, వాడే వాడు సొంతంగా ఆర్జించుకున్నాడు అనుకుని ఏవో ఇష్టమైతే ఇస్తాడు లేదా తెలియదు. అది చట్టం చేయడానికి ఇది లేదు, అలా కోర్టుకి వెళ్తే దెబ్బలెట్టడానికి అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. అంటే వాళ్ళు అనుకుంటారంటే అనుకుంటే ఎదురు తిరుగుతారు వీళ్ళు, వీళ్ళు బుద్ధిమంతులు అంటే ఎదురు తిరుగుతారు వీళ్ళు. అదే బుద్ధిమంతులు కదా పరిస్థితి ప్రభావంలో అడుగున్నారని చెబుతారు. ఎవరు ఓటాలు ఎవరు ఖర్చు పెట్టరు కానీ ఓటాలు ఎవరు అంటే వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళందరూ చేతిలో ఉండాలి. వాళ్ళు ఎలా పాడమంటే అలా పాడుతూ ఉండాలి. ఇప్పుడు మనకి ఎంజాయ్ ఎటన్నట్టు మన ఏం చెప్పుకున్నాం గీతా జయంతిలో? ఎంజాయ్ ఎటర్నిటీ, ఎంజాయ్ అబ్సల్యూట్, ఎంజాయ్ బ్లిస్, ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీ టైం. ఎవ్రీవేర్ అండ్ ఎవ్రీ టైం అంటే మనం ఏమనుకుంటున్నాం, కామక్రోధ వీక్షణం ఎచినాం ఎబ్సల్యూట్. మనం ఏంటంటే ఈ ప్లేస్ లో గెలిపితే ఆ ప్లేస్ లో గెలిపితే మోక్షం వచ్చేస్తుంది, ఈవేళ మోక్షం లేదు రేపు సాయంత్రం ఆరింటికి మోక్షం వచ్చేది, ఇలాగేదో అనుకుంటూ ఉంటాం కదా. వైకుంఠానికి వెళ్తే మోక్షం వచ్చేస్తుంది, కైలాసానికి వెళ్తే మోక్షం వచ్చేస్తుంది అని ఏదో అనుకుంటా ఉంటాము. చచ్చిపోతే మోక్షం వచ్చేస్తుంది ఎలా అనుకుంటాము? ఇదంతా తెలియని తెలవని భగవంతుని స్వామి వారు చెప్పారు. మీరందరూ మంచివాడే తెలియకలా అనుకుంటున్నారు. ఇగో ఇప్పుడు మోక్షం లేదు మనకి, మూడవుతుంది ఐదింటికి వచ్చేస్తుంది. ఇక అరుణాచల్లో మోక్షం లేదు, కాశీ వెళ్తే మోక్షం వచ్చేస్తుంది. అది చచ్చిపోయిన తర్వాత ఎక్కడికో వైకుంఠానికో కైలాసం, ఇలాగా ఇదంతా తెలియని తనం అన్నాడు. జీవకోటికి తెలియని తనం, వాళ్ళు మంచివాడే తెలియకలా అనుకుంటున్నారు. రాగద్వేషాలు లేని మనిషిని చూసి కొలిచి చూడాలనిపిస్తుంది. ఇవాళ చూశాం మళ్ళీ రేపు చూడటం ఎందుకు? మళ్ళీ రేపు చూడాలనిపిస్తుంది. ఇవాళ ఏమో లక్ష్యవారం ఇంకా అయిపోయింది కదా, చూసాం కదా అయిపోయింది, మళ్ళీ శనివారం చూడాలని అనిపిస్తుంది, మళ్ళీ ఆదివారం చూడాలనిపిస్తుంది. ఆ రాగద్వేషాల మనిషిని ఈవేళ చూసామనుకోండి, మళ్ళీ రేపు చూస్తే 24 గంటల్లో ఈ రాగద్వేషాల మనిషిని చూసి 6 నెలలు అయినట్టు అనిపిస్తుంది. ఇవన్నీ తనపాలి ఎన్నిసార్లు చూస్తాం అని తెలుస్తా ఉంటుంది మన బుద్ధి. చూశాం కానీ సరిపోతుందంటే మళ్లీ చూడాలి, మళ్లీ చూడాలి, మళ్లీ చూడు ఎన్నిసార్లు చూస్తారు. అది లోపల జ్ఞానం యొక్క వైభవం. నేను చూశారు కదా ఈవేళ ఏం చూస్తారు, అయిపోయింది కదా వెళ్ళండి అంటే వాళ్ళు వెళ్ళారు, మళ్లీ చూస్తారు. అది లోపల ఉన్నటువంటి ఆ పండు యొక్క జ్ఞానం యొక్క ఫలం యొక్క వైభవం. ఏమి లేదు మనం ఎలా పండు ఒకటి పట్టుకున్నాం అనుకున్నది, వదిలేస్తే భూమి యొక్క ఆకర్షణ వల్ల కిందకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇలా వదిలేస్తే భూమి మీద పడమని చెప్పక్కర్లేదు, ఆ భూమి మీద భూమి యొక్క ఆకర్షణ తనంతరత కిందకి లాగేసుకుంటాను. అలాగే మనస్సును అలా రాగద్వేషాలు అంటే కామక్రోధాలు అన్నా రాగద్వేషాలు నోటి అన్ని పరి అయిపోతాను. అవి రాగద్వేషాలు అలా వదిలేసాయి అనుకోండి, మనసు అలా ఏదో గూట్లో పడిపోదు. నేను 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 అనేసి ఈ ప్రపంచం అంటే యజమాని స్వామి అంటారు, శక్తి గలవాణి స్వామి అంటారు. ఈ ప్రపంచంలో మనం పుట్టాం, కొంతకాలం అటు ఇటు తిరుగుతాం, తర్వాత చచ్చిపోతాం అంతే కదా. కొంతకాలం అప్పుడు ఇదంతా ఈ సొత్తు అంత ఎవరిది? స్వామిది. అంటే స్వామి సొత్తి గలవాడు, స్వామి సొత్తి గలవాడు స్వామి. ఇప్పుడు నేను నేను అంటున్నా, దీనికి స్వామి ఎవరు? మనందరికీ ఆ నేను ఎవడో తెలియపోయినా నేను వేసి తిరుగుతున్నా కదా. ఆ నేను మీద ఏగల వాళ్ళనివ్వు, దోమల వాళ్ళనివ్వు, ఈ నేను ఒకటి ఉంది కదా మనకి, అదేదేసి తిరుగుతాం, ఇదే వరు సొమ్ము. అంటే ఇప్పుడు రమణ మహర్షి గారు చెప్పేది ఏంటంటే, ఎక్కడైతే ఏ హృదయంలో అయితే దేవుడు ఉన్నాడో, ఏ హృదయంలో అయితే ఈశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే భగవంతుడు ఉన్నాడో, ఎక్కడైతే భగవంతుడు అంతర్యామిగా ఉన్నాడో, అక్కడి నుంచి వీడు వచ్చాడు. అని ఎక్కడి నుంచి దేవుడి దగ్గర నుంచి జీవుడు వచ్చాడు. అయితే జీవుడు ఎవరు సొమ్ము? దేవుడి సొమ్ము. అని దేవుడి దగ్గరికి ఈయన పంపిస్తే ఈ పేడ మనకు వదిలిపోదు. అది నేను ఆడ ఎగిరి పంపడం చేస్తానవటాడు మనకి, ఆడ ఎగిరిగిరి పడి బయటకు వచ్చేస్తాను అంటున్నాడు. ఆ లోపలికి వెళ్ళిపోంటాడు వెళ్ళడు, అది బయటకు వచ్చేస్తానంటాడు. అడిగి బయట పదేంటాడికి అలవాట్ల వల్ల, అంటే అలవాట్లు వేగమాన్ని బయటకు తీసుకొచ్చాడు. తినేవాడికి ఏం తిన్నా అది తిన్నా ఇది తిన్నా, సినిమాలు చూసేవాడికి అది సినిమాలు కూడా, లేదా ఏమో వీళ్ళు ఏదో అహంకారాన్ని సంతృప్తిపరచుకోడు. వీళ్ళు సత్య భగవద్గీత పని చేయమని నీ అహంకారాన్ని, నీ అహంకార బుద్ధిని సంతృప్తిపరచుకోవడానికి పని చేయమని చెప్పలేదు. మనం భగవద్గీతలో చెప్పి మనకు తోచినట్టు మనం చేస్తున్నాం, కానీ గీతాచార్యులు చెప్పినట్టు మనం చేయటం లేదు. మన చిత్తశుద్ధి కోసం పని చేయమని ఆయన చెబితే మన అహంకారం సంతృప్తి అయితే పని చేస్తాం, మన అహంకారం సంతృప్తి అయితే పని చెయ్యం. చేయమని ఇతరులు చేయమన్నా చేయం, దేవుడు చేయమన్నా చెయ్యం. ఏం చేద్దంటే దానివల్ల మనకు సాటిస్ఫాక్షన్ రాకపోతే దేవుడు చేయమనో చేయం. అంటే అసలు ఆచార్యుల వారు అన్నారు, భక్తికి మించిన లక్ష్మి ఉందా, భక్తికి మించిన దేవత ఉందా, భక్తికి మించిన సరస్వతి ఉందా అన్నాడు. మీరు సరస్వతి పుత్రులు, సరస్వతి దేవి మీ రూపంలో పుట్టిందంటే ఆయన ఏమన్నా సంతోషించలేదు. భక్తికి మించిన సరస్వతి ఉందా, భక్తికి మించిన పార్వతి ఉందా, భక్తికి మించిన లక్ష్మి ఉందా? ఈ కరెన్సీ దగ్గర ఉన్న కరెన్సీ నోట్లు భక్తి కంటే గొప్పగా ఉన్నాయి. మన దగ్గర ఏదో కాగితం ముక్కలు ఉన్నా వేసి తిరుగుతున్నాం కదా, అది భక్తి కంటే నీ దగ్గర ఉన్న లక్ష్మి గొప్పగా ఉందా? ఆచార్యులు వారు అన్నారు, మీరు సరస్వతి పుత్రులు అన్నారు, అంటే చదువు బాగా వచ్చిందని. ఎవరికి అంటే ఆచార్యుల వారి దగ్గర వైభవం ఎక్కడొచ్చిందంటే అనుభవం ఉంది, సబ్జెక్ట్ తాలూకు అనుభవం ఉంది. అనుభవం చేతిలో పెట్టుకుని అది ఎలా చెప్పాలో ఎక్స్ప్రెషన్ ఉంది, అనుభవం సరిపోదు. అది ఎలాగ అది ఎలా చెప్పాలో అది అనుభవాన్ని ఎలా చిన్న చిన్న మాటలతోటి పొట్టి పొట్టి మాటలతోటి ఇతరులకు అర్థమయ్యేలాగా ఎలా దాన్ని తీసి అనుభవాన్ని మాటలతో జోడించాలి కదా, కొంచెం క్లిష్టత ఉంటుంది అందులో. కానీ ఆ నేర్పు ఆచార్యుల వరకు, ఆచార్యుల వరకు అంటే మీరు సరస్వతి స్వరూపులు అంటే ఏమన్నా అంటే భక్తి కంటే సరస్వతి స్వరూపం, భక్తి కంటే లక్ష్మి గొప్పదా, భక్తి కంటే పార్వతీదేవి గొప్పదా, భక్తికి మించిన సొమ్ము ఉందా? అంటే మన భక్తి అంటే మన భక్తి ఉంది, మన భక్తి కాదు. మనకు అసలు కోరిక లేకపోతే గుళ్ళోకి వెళ్ళాం. మనం చేసే పనులని కోరికలతో చేసే పనులే. మనం మనుషుల్ని వంచన చేయగలం కానీ దేవుణ్ణి వంచన చేయగలం, మనుషుల్ని మోసం చేయగలం కానీ దేవుణ్ణి మోసం చేయగలం. అంటే కోరికలతో చేయటం తప్పని కాదు, కోరికలతోటి మీరు భక్తి చేస్తే దానివల్ల మీకు నెరవేరుతుంది. ఎవరు మీకున్న కోరిక నెరవేరుతుంది కానీ దేవుని అనుగ్రహానికి పోతున్నారు కాదు. అంటే భగవంతుని భగవంతుని కోసమే మనం ప్రార్థిస్తుంటే భగవంతుని 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 కోసమే మనకు భక్తి నిలబడి ఉంటే ఏదో లోక విషయాల కోసం లేకపోతే ఆ పైలోకంలో భోగాలు ఉన్నాయి అక్కడ ఏదో ఉంది దాన్ని పొందడం కోసం అలా చేస్తే అది భక్తి కాదని చెప్పారు ఆచార్యుల వారు. అంటే మీకు అలా నెరవేరవచ్చు, ఆ కోరికలన్నీ నెరవేరవచ్చు. నెరవేరిన కోరికలు అలా ఊరుకో, ఇంకా మీ కోరికల్ని పెంచేస్తాయి. మీకు ఒక కోరిక నెరవేరింది అనుకోండి, ఉదాహరణకి అది 100 కోరికలను తీసుకొచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పొట్ట బట్ట లేని వాళ్ళే మాకు ఏం పెద్ద అక్కర్లేదండి, ఈ పొట్ట బట్ట వెళ్ళిపోతే సరిపోతుంది అంటాడు. ఆ పొట్ట బట్ట వచ్చాక తెలుస్తుంది అప్పుడు ఇంకా ఎక్కువ పొందాలి, ఇంకా ఎక్కువ పొందాలి, ఇంకా ఎక్కువ పొందాలి. అది లేనప్పుడు అది ఉంటే సరిపోతుంది అనిపిస్తుంది, అది వచ్చాక ఇంకేదో పొందాలి, ఇంకేదో పొందాలి, ఇంకేదో పొందాలని మనసు బయటికి పోతా ఉంటుంది, ఇంకా వేగంగా పోతా ఉంటుంది. అయితే సొమ్ము గల వాడు ఎవరు? స్వామి. ఇప్పుడు నేను అంటున్నాం ఇది సొమ్ము, ఈ సొమ్ము ఎవడది? స్వామి. స్వామి దగ్గర పంపేసే వరకు మన శవాలు మొయించడం తప్పదు, ఇది సబ్జెక్ట్. వాడు దానికి ఇచ్చేయాలి. ఎవడది? నేనంటే జీవుడు. మీకు అర్థమవుతుంది, మనం ఏదైతే నేను అంటున్నామో ఇది జీవుడు, ఇది రాంగ్ అయ్యి, ఇది ఫాల్స్ అయ్యి, ఇది బాడీ బాగుంటాయి, ఇది ఇగ్నోరెన్స్. వాడు ఏంటి ఇగ్నోరెన్స్? తంటాలు తెచ్చిపెట్టేవాడు ఆడే, జన్మలు తెచ్చిపెట్టేవాడు ఆడే. కర్మ ఈశ్వరుడు దయాసముద్రుడే, ఈశ్వరుడు కరుణాసముద్రుడే, ఈశ్వరుడు దయాసముద్రుడే కరుణాసముద్రుడే. కానీ కర్మఫల దాచకూడదు. దయాసముద్రుడే మీరు చేసిన కర్మకు ఫలితం ఇవ్వకుండా ఉండడం, అప్పుడు ఆయన తిట్టుకుంటాం. తిట్టుకున్నవాడు దయాసముద్రుడే, మీకు పడవలసిన ముట్టికాయలు మీకు పడితేనే కానీ బుద్ధి రాదని అడుగు తెలుసు. ఇప్పుడు ఎద్దుని కొడతాం, ఎద్దుని ముట్టుకుంటే వెళ్ళిపోతాయి, ముట్టుకుపోతే వెళితే ఏం చేస్తాం? కొడతాం, అంతే కదా. మనం కూడా చెబుతున్నాడు పాపం, మనం వినం, మనం వినం కాబట్టి ఇంకా కర్మ ఫలాన్ని ఇచ్చి దెబ్బలు కొడతాం ఉంటాడు. ఆ దెబ్బలు కొట్టిన బుద్ధి రావటం లేదు, మనం బొత్తిగా ముద్దు బారిపోయాం. ఆ రోజున ఏదో బుద్ధి వచ్చినట్టు అనిపిస్తుంది, మళ్ళీ మరుసటి రోజు మామూలుగా రోడ్డు మీద పడిపోతాం. కామక్రోధ వీగుతానాం, ఎచీనాం, ఎర్ర చేస్తాం. అంటే వాడు ఏమంటాడంటే, నువ్వు సాధ్యంతో ఇటు వేగం తగ్గించుకో. ఏటి వేగం? కోరిక, కోపం. అంటే ఇష్టాలు, అయిష్టాలు. ఇక్కడ ఏంటి, ఇష్టాలు అయిష్టాలు తగ్గించుకోమంటున్నాడు ఎవరు? స్వామివారు. కానీ దేహాభిమానం ఉన్నంత కాలం అది తగ్గవు. పాము మీద కొడితే పాము చచ్చిపోతుంది, కానీ పుట్ట మీద కొడితే పాము చనిపోతుంది. నాకు లోపల క్యాన్సర్ దెబ్బ ఉందనుకోండి, కొబ్బరి నూనె రాసుకుంటే తగ్గిపోతుంది. క్యాన్సర్ దెబ్బ కొబ్బరి నూనె రాసుకుంటే సరిపోతుంది. కొంచెం ఇష్టాలు తప్పవు. అంటే ఆ దేహానికి పరిమితమైన బుద్ధి, నీ అస్తిత్వాన్ని ఎంతకాలం అయితే దేహానికి పరిమితం చేసుకుంటున్నావో అంతకాలం ఇష్టము అయిష్టము తప్పదు. ఇష్టాలు అయిష్టాలు ఉన్నప్పుడు మనసు వాండరింగ్ తప్పదు. ఆచార్యులు వారు ఏమన్నారంటే, గీతను అధ్యయనం చెయ్యి, కొంచెం గంగ నీళ్లు తాగితే, గంగ నీళ్ళు లేకపోతే బింది నీళ్ళు తాగే ఎక్కర్లేదు, కొంచెం తాగితే చాలు. భగవద్గీత నీకు మొత్తం అంత అర్థం అక్కర్లేదు, ఒక్క మాట అర్థమైతే చాలు, కొంచెము చాలు. గంగా నీళ్ళు బిందిని తాగక్కర్లేదు, ఓ డ్రాప్ తాగినా సరిపోదు. అలాగే భగవద్గీత ఏ మూల ఒక్క శ్లోకం కాదు, ఒక పాదం అర్థమైనా చాలు అన్నాడు స్వాములు వారు. గోవిందుడి రూపాన్ని ధ్యానం చేసుకో, గోవిందుడి నామాన్ని స్మరించుకో. నీకు ఏదైనా కలిగి ఉంటే ఇతరులకు సహాయం చేసి, కలిగి లేకపోతే అలా పడుండు. అంటే దాని అర్థం ఏంటంటే, ఉపకారం చేసే శక్తి లేకపోతే అపకారం కనీసం చేయకని. అలా పడి ఉండమని అంటే అర్థం ఏంటంటే, నీకు చేతనైతే ఉపకారం చేయి, ఉపకారం చేసే శక్తి లేకపోతే అపకారం మటుకు చేయకని. అండి సత్కర్మ చెయ్యి. ఏం చెయ్యి? అది కూడా నిష్కామంగా చెయ్యి. సత్కర్మ చెయ్యి, అలాగే నిష్కామంగా చెయ్యి. అయితే నీ ఇంట్లో ఉన్న డబ్బు వల్ల, నీ ఇంట్లో ఉన్న బంగారం వల్ల, నువ్వు చదువుకున్న చదువు వల్ల నీకు జ్ఞానం రాదు, చిత్తశుద్ధి వల్ల వస్తుంది. అంటే మీరు ఏదైనా పని చేస్తున్నారనుకోండి, మీరు ఆ పని చేయటం వల్ల మీకు చిత్తశుద్ధి కలగాలి. చిత్తశుద్ధి కలగాలి. చిత్తశుద్ధి కలగకపోతే అది పని పని కాదు, ఆ పని బంధిస్తుంది మమ్మల్ని. మనకు చిత్తశుద్ధి కలగదనుకోండి, ఆ పని వాళ్ళు చివరికి అది ఏం చేస్తుంది అంటే మనం బంధించుకుని, మన కర్మలే మన సంఖ్యలు, మన సంకల్పాలే మన సంఖ్యలు, మన ఊహలే మన సంఖ్యలు. సంఖ్యలు అనేవి ఎక్కడో బయటకు రావు. మన కోరికలే మన సంఖ్యలు, మన తలంపులే మన సంఖ్యలు. అయితే సాధ్యమంతకు కోరికలు వేగం తగ్గించుకో, అలవాట్లు వేగం తొందరగా తగ్గదు. నీ ప్రయత్నం చేయాలి, ఈశ్వరుడు అనుగ్రహం ఉండాలి. అసలు ఈశ్వరుని స్మరించడానికే ఈశ్వరుడు అనుగ్రహం ఉండాలి. నీ ప్రయత్నం చేయాలి, ప్రయత్నం ఫలిస్తుందా లేదా అనేది ఈశ్వరుడు యొక్క చేతిలో ఉంది. నీ చేతిలో ఉన్న పని నువ్వు చెయ్యి, ఈశ్వరుడు చేతిలో పని చేస్తాడు చేయుడు, నీకు పని చేస్తాడు చేయుడు, అనుగ్రహిస్తాడు అనుగ్రహించడు, ఆ గొడవ వదిలే. లీవ్ టు గాడ్. నీ చేతిలో ఉన్న పని నువ్వు చేసి వదిలే. వదిలేసిన తర్వాత వస్తుందో రాదో, వచ్చేది వస్తుందో రాదో, అది అంతకు దానివల్ల నీ మనసు పాడవుతుంది. అది వచ్చినా రాపోయినా పాడవుతుంది. అంచేది నీకు చిత్తశుద్ధి. నువ్వు ఏ పని చేసినా ఆ పని నిజమావును, అది ఆ పని నేను ఉద్ధరిస్తుందో లేదో నీకు ఎలా తెలియాలంటే, సాధారణంగా మనిషి వాడు స్వార్థం కోసం వాడు పనిచేస్తాడు. ఇప్పుడు రాజకీయ నాయకులు అక్కడ చెరువు తవ్విస్తే, ఇక్కడ రోడ్డు తవ్విస్తాం, ఎలక్షన్ వచ్చేస్తున్నాయి అంటున్నారు. అది ఎందుకు ఆ చెరువు ఎందుకు తవ్విస్తున్నాడు? ఓట్ల కోసం. అక్కడ గోడ ఎందుకు కట్టిస్తున్నాడు? ఓట్లు. దానివల్ల చిత్తశుద్ధి రాదు. నీకు పడితే నాలుగు ఓట్లు పడవచ్చు, కానీ చిత్తశుద్ధి రాదు. చిత్తశుద్ధి లేకుండా బ్రహ్మస్థితి రాదు, బ్రహ్మానుభవం రాదు. అంటే మన మాట దేవుడు చూడడం, మన చేతితో చేసే పని దేవుడు చూడడం, ఆ లోపల సంకల్పం ఏంటి? నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు చేస్తున్నావు? అలా పని ఎందుకు చేస్తున్నావు? ఆ లోపల ఉన్నటువంటి సంకల్పాన్ని బట్టి చూస్తాను. దాన్ని బట్టి నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. కానీ ఈ ఈటల వల్ల బయట మనం చేసే జిమ్మిక్కుల వల్ల ఏం కలగదు. జిమ్మిక్కుల వల్ల మనకేం జ్ఞానం రాదు. కుయుక్తుల వల్ల, కుతంత్రాల వల్ల, జిమ్మిక్కుల వల్ల జ్ఞానం రాదు. ఇప్పుడు మనిషికి ఎవరికి రాలేదు. ఇవాళ ఇంగ్లీష్ పేపర్ కూడా, ఇవాళ టైమ్స్ ఆఫ్ ఇండియా గొడవ అంత ఏంటంటే, అరవింద్ ఘోష్ గారి గురించి ఎవడు ఇంగ్లాండ్ వాడు చాలా చెడ్డగా రాశాడు. నేను అరవింద్ ఘోష్ ఆశ్రమంలో ఉన్నాను, వాడి గురించి ఎంత చెడ్డగా రాశాడో అంత చెడ్డగా రాసి చివరిలో కంక్లూజన్ ఏంటంటే పిచ్చోడని రాశాడు. పెద్ద ఆశ్రమం అరవింద్ ఘోష్ గారు అంటే ప్రపంచ ఫేమస్. అది చివరికి ఏమి రాశాడంటే, ఇంగ్లాండ్ రచయిత అండి ఆడ పిచ్చోడు, అసలు ఏది యోగరు ఈ జనం తిరుగుతున్నారు, చాలా దుర్మార్గంగా ఎలా రాశాడు, అది ఎంత చెడ్డగా రావాలో అంత రాశాడు. ఇది అరవింద్ ఘోష్ గారి భక్తి వెళ్ళి మరి ఇది అది ఒరిస్సా వాళ్ళు ఒరిస్సాకు సంబంధించిన గొడవ మీద ఒరిస్సా ఈ కోర్టులో దావా చేయిస్తారు. ఏమని దావా చేశారంటే మా గురువు గారు మనం చెడ్డగా రాశారు, మాకు స్టే ఇవ్వమని కోర్టు స్టే ఇచ్చేసింది. కోర్టు పాపం ఇంక విచారణ పారం లేదు, స్టే ఇచ్చేసింది. ఇప్పుడు వాడేమంటున్నాడంటే ఆ చెడ్డగా రాసిన పుస్తకాలు మీ ఇండియాలో ప్రకటించను, మంచిగా రాసిన పుస్తకాలు ప్రకటిస్తాను. నేను అరవింద్ ఘోష్ గారు ఆశ్రమంలో 5 ఏళ్ళు ఉన్నాను, ఆ చెడ్డగా రాసిన పుస్తకాలను ఇంగ్లాండ్ లో ఉంచేస్తానులంటే ఈ గురించి అరవింద్ ఘోష్ గారు చాలా గొప్పవాడిన పుస్తకాలు ఆడు నేను ఇండియాలో ప్రకటిస్తాను అని హైకోర్టులో ఆడు చెబుతున్నాడు. చివరికి హైకోర్టు వాయిదా చేసేస్తాను, ఆడు తీర్పు చెప్పడం ఆడు దాంట్లో ఇదో వాయిదా చేసేస్తున్నాడు. చివరికి మా ఆ పుస్తకాలు మా ఇండియాలో ప్రకటించను కూడా హైకోర్టు. నేను అరవింద్ ఘోష్ గారి భక్తులు నాకు ఇలా పాండి ఏంటి, మా గురువు గారు అరవింద్ ఘోష్ మీ గురువు గారు నీకేంటే నీ విశ్వాసం నువ్వు కాపాడుకో, ఎవడో రాశాడు నీకెందుకు, నీ కంగారేంటి కాదు, నీ విశ్వాసం నువ్వు కాపాడుకో. అది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక పేజీ అదే గొడవ, అది కంక్లూజన్ న్యాయమాన్ అది యోగి కాదు న్యాయమాన్ అని రాశాడు. రాశాడు నీ కంగారేంటి అంటే నీ మీద నీకు నమ్మకం లేదు, నీ మీద నీకు నమ్మకం లేదు మనం ఎవడో రాస్తే నీ కంగారంటే నీ మీద అలా నీ కంగారు వస్తాంటే నీకు సబ్జెక్టు తాలూకు బలం నీకు లేదు, ఆ సబ్జెక్టు తాలూకు స్ట్రెంగ్త్ లేదు, ఆ సబ్జెక్టు తాలూకు అండర్స్టాండింగ్ లేదు. అండర్స్టాండింగ్ లేదు మా అప్పుడు నీకు ఊగిసి రాట వస్తుంది. ఒరిస్సా హైకోర్టులో జరుగుతుంది. మీకు మీకు అసలు ఒక అవగాహన ఉంటే ఎవడో రాస్తే నీకు కంగారు పట్టేంటి, అది అది పాండీలో ఎవరితోటి ఫోన్లో చెప్పారు, నీ కంగారు ఏంటి, ఎవడో రాశాడు నీ కంగారు ఏంటి, విశ్వాసం మీరు కాపాడుకోండి. మహాత్మా గాంధీ గారు నేను జాతి పెద్ద కాదు పీతను రాశాడు, అంతే గాంధీ గారు మనవుడు గాంధీ గారి మీద చెడ్డగా రాశాడు ఈ మధ్య. మరి ఇండియా ఎవడో పట్టించుకుంటాను, గాంధీ గారు మనవడు గాంధీ గారు ఏం రాశాడంటే ఏదో గొప్పవాడే కానీ మహాత్ముడి లక్షణాలు అన్ని ఆయనలో లేవు, మహాత్ముడు అని అంటున్నారు, ఏదో సాధ్యమైనంత వరకు ఎక్కువ మహాత్ముడే కానీ 100 రూపాయలు మహాత్ముడు, మా తాతగారు 100 రూపాయలు మహాత్ముడి లక్షణంలో అని నేను చెప్పను ఇలా రాశాడు. మన ఇండియా వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు, ఆ పుస్తకాలు ఖర్చు అవటం అని మన ఇండియా వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు. ఏది ఆయన జాతి పీతని రాసిన గాంధీ గారిని జాతి పిత కాదు జాతి పీత, ఇది లోకం, ఇది ఇదేంటిది లోకం అంటే ఇవన్నీ మీరు తట్టుకుంటేనే మీకు జ్ఞానం కలుగుతుంది. మీకు అర్థం అవుతుందా, ఇప్పుడు కృష్ణుడు కల్పితం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఇక వ్యాసుడు కల్పించాడు కృష్ణుడు నీ క్యారెక్టర్ నిజం కాదని చెప్పిన వాళ్ళు రాయి, అంటే ఇవన్నీ మీరు లోక వాసన లోకంలోంచి వచ్చి ఇవన్నీ తట్టుకుంటేనే కానీ మీ మనసుకు అంతర్ముఖం కాదు. అంటే ఇవన్నీ భగవంతుడు ఏం చేస్తా అంటే ఇవన్నీ కల్పిస్తాడు, మాయ మాయ కదా. ఆ కల్పించడం వల్ల మీరు కంగారు పడుతున్నారు అనుకోండి, మీ మనసు బయటకు వచ్చేస్తున్న లోపం, మీకు సబ్జెక్టు తాలూకు అవగాహన లేనప్పుడు దాని తాలూకు స్ట్రెంగ్త్ లేనప్పుడు మీకేమవుతుందంటే మీకేమవుతుందంటే మనసు ఊగిసలాట వస్తుంది. మనసు ఊగిసలాట వస్తుంది లోపల అజ్ఞానం ఉందని అర్థం, లోపల అవిద్య ఉందని అర్థం. కామక్రోధ వీక్తనాం యతీనాం యతచేత అంటే ఏదో ఆలతోడి స్నానం చేస్తాం ఏళ్ళతోడు చేస్తున్నాం, ఆలతోడు ఎక్కడికి వెళ్తాం వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం, అసలు మనస్సును నీవు నీ మనస్సును నియమించుకోవాలి, నీ మనస్సును కంట్రోల్ చేసుకోవాలి, నీ మనస్సును అదుపులో పెట్టుకోవాలి. అదుపులో నీ కట్టుబాట్లు పూర్వీకులు మన కట్టుబాట్లు మనస్సు మనోనిగ్రహం కోసమే పెట్టారు, ఆచారాలన్నీ మనోనిగ్రహం కోసం పెట్టారని తెలియనితనంలో మరొకటం ఇప్పుడు కట్టుబాట్లు పెట్టారు. కట్టుబాట్లు ఎందుకు పెట్టారు, మనోనిగ్రహం కోసం పెట్టారు, కొన్ని ఆచారాలు పెట్టారు, ఏదో ఉపవాసాలు పెట్టారు, అప్పుడప్పుడు ఏదో ఉపవాసాలు ఏదో పెట్టారు. ఇవన్నీ ఎందుకు మాయన్ని నీ మనస్సుని నియమించుకోవడం కోసం మన పెద్దలు చేసిన ఏర్పాటు, ఆయన పెచ్చోడని మనం అనుకుంటున్నాం. నీ మనస్సును పాడు చేసుకున్నాక పెచ్చోడికి భగవద్గీతలు అన్నాడు, పెచ్చోడికి చదువు ఎందుకు, పెచ్చోడికి ధనం ఎందుకు, పెచ్చోడికి లోకం ఎందుకు అన్నాడు. పెచ్చోడికి ఏం కావాలి, పెచ్చోడికి ఏం అక్కర్లేదు. నీ మనసు నువ్వు పాడైపోయిన తర్వాత నీకు ఇంటికి ఇంటికాడిన వస్తువులు ఏం చేసుకుంటావు, బజార్లో ఉన్న వస్తువులు ఏం చేసుకుంటావు, నీ బుద్ధి పాడైపోయిన తర్వాత నువ్వు చేసేది ఏంటది, నీ బుద్ధి పాడైపోయిన తర్వాత నువ్వు చేసేది ఏంటి. ఇంకా బుద్ధి బాగుంటే నువ్వు సబ్జెక్ట్ చదివితే అంటే నీకు అవగాహన అవుతుంది. నీ బుద్ధి బాగోలేదనుకో, భగవంతుడు చెప్పి మాటలు ప్రతి మాటలో అబద్ధం అనిపిస్తుంది. అది అబద్ధం కాదు, నీ బుద్ధి మంచిది కాదు కాబట్టి, నీది పాడైపోయిన బుద్ధి కాబట్టి అది అబద్ధంలా కనిపిస్తుంది అని తెలియక ఎన్ని ఏ శాస్త్రాన్ని పుక్కిటి పురాణాలు మీకు ఇదనుకో. భగవద్గీత చెప్పడం ప్రారంభించి నువ్వు చెప్పే మాట నాకు వినాలనిపించలేదు, భగవద్గీత నువ్వు చెప్పావు నాకు ఎంతో కొంత అర్థమైంది, ఇప్పుడు అనిపిస్తుంది నువ్వు చెప్పిన మాట విందాం అలాగే చేద్దామని అనిపిస్తుందని అర్జునుడు అన్నాడు. ఏదో నువ్వు దేవుడైనకున్నా దేవుడైనా మా బావా మా బావా అనుకుంటున్నాను, ఇంకా దేహ అభిమానం ఉండటం వల్ల నీకు నువ్వు చెప్పినా నాకు వినాలని అనిపించలేదు, ఎంతో కొంత అవగాహన వస్తుంది సబ్జెక్ట్ ఎంతో కొంత అవగాహన ఇప్పుడు అనిపిస్తుంది, ఏమనిపిస్తుంది వినాలని అనిపిస్తుంది. నీకు కర్మఫలం అనుభవించినప్పుడు భూమి మీద స్వర్గం ఉంది భూమి మీద నరకం ఉంది, నేను చచ్చిపోయిన తర్వాత ఎక్కడొక చోటకి వెళ్ళిదిగా అనలేండి, ఎక్కడొక చోటకి వెళ్ళ మరి ఏం చేస్తాం, ఎక్కడైతే ఎక్కడ చోట ఉండాలి కదా, హైదరాబాద్లోనూ అరుణాచల్లోనూ ఉండాలి, మనకి జ్ఞానం కలిగే వరకు ఇంటే ఇక్కడ ఉండాలి లేకపోతే నరకలోకంలో ఉండాలి లేకపోతే స్వర్గలోకంలో ఉండాలి, ఎక్కడ చోట ఉంటాం, ఎక్కడ చోట ఎక్కడికి వెళ్ళినా ఏడిపోయి కదా ఆత్మజ్ఞానం కలిగే వరకు, ఏడవటం ఎక్కడికి వెళ్ళినా తప్పదు, హైదరాబాద్లోని ఏడిపోయి అరుణాచల్లో ఏడిపోయి విజయవాడ ఎక్కడ ఏడవట లోపల అజ్ఞానం ఉన్న కాలం ఏ లోకంలోకి వెళ్ళినా ఏడవటం తప్పదు, శరీరాలు శరీరాలు మారిపోయినా మన ఏడుపు మనకు తప్పదు, లోపల నీకు బ్రాహ్మణస్థితి నీకు అనుభవం అయినప్పుడు బ్రహ్మానుభవం లేనప్పుడు దాని చాలుకి వెలుగు నీకు గోచరించినప్పుడు ఎక్కడికి వెళ్ళినా విషాదమే, కొంతమంది చూడండి ఏ వ్యాపారం చేసినా నష్టం వస్తుంది, ఏంటండి ఎక్కడికి ఏ పని మొదలు పెట్టినా నష్టం వచ్చేస్తుంది అనుకుంటే అక్కడ నుంచి శనిగ్రహాన్ని పూజలు ఆడికి పూజలు ఈడికి పూజలు మొదలు పెడతారు, ఆ శనిదేవుని పట్టుకోవాలి మనం, ఆడొకసారి పట్టుకుంటాడు ఆడు పట్టుకుంటే చాలా కాలం ఉండిపోతాడు, పాపం కొంతమంది ఉంటే 6 నెలల సంవత్సరం వెళ్ళిపోతాడు, శనిగాడి పట్టుకుంటే చాలా కాలం ఉంటాడు, అదే నాడికి ఏదో ఆడికి మనం యాచకాన ఏదో బుద్ధగించాడు, ఆడు ఒకసారి ఉపకారం చేస్తాడు, ఎప్పుడు అపకారం ఆడు ఉపకారం చేస్తూ ఉంటాడు, అయితే ఎక్కువ కాలం ఉంటాడు ఆడు వచ్చేసి తొందరగా ఆడు బయటకు, అక్కడి నుంచి మనం ఆడికి ఏదో పూజలు మొదలు పెట్టారు అది ముందు ఆడికి ఏదో చెయ్యాలి, ఏదో నన్ను పట్టుకున్నా తొందరగా విడిచిపెట్టారంటే ఏదో వెళ్ళిపోతాడు నెమ్మది, అక్కడి నుంచి ఏదో పూజలు జపాలు శనిగ్రహానికి జపాలు వాడికి పూజలు అది వదిలిపెట్టారు బాబు ఏడిపించేస్తున్నారు బాబు అని ఏదో జపాలు చెయ్యారు, మళ్ళీ ఆ జపాలకు శాస్త్రం దానికో ప్రత్యేకంగా అదొక మంత్రం, మళ్ళీ ఇంకా ఇది లేని వాళ్ళ రాహు కేతు ఒకళ్ళు ఉన్నారు, ఈ 9 గ్రహాలు వాళ్ళ కొంపలు లేవు, ఎవరెవరి కొంపలకు వచ్చి కూర్చుంటారు అది ఏం చేస్తారు, మిగతాడు 7 గురికి కొంపలు ఉన్నాయి, ఏదో బుద్ధులని ఇంకేవడు ఉన్నారు కదా వీళ్ళందరికీ కొంపలు ఉన్నాయి, శుక్రుడని బుద్ధులని గ్రహాలకి ఇద్దరు కొంపలు లేవు, వాళ్ళకి ఎవడు కొంపలు ఉంటాడు వచ్చేస్తారు, వాళ్ళు చేసే ఉపకారం చేస్తారు అది అపకారం చేస్తారు వెళ్ళిపోతారు, వాళ్ళు చిన్నంగా ఉండరు, ఇప్పుడు చూడండి ఒకసారి మన చుట్టం వస్తే కొంతమంది చుట్టాలు మన యాగి చేసి వెళ్ళిపోతారు, అన్నం ఉంటే కూర లేదని కూర ఉంటే అన్నం లేదని, మరి అక్కడ పాలకులు క్షత్రియ కళ్యాణ మండలి భోజనాలు పెట్టారు అవి సరిగ్గా లేవు మొత్తమే అందరికీ అందలేదు, అయ్యేం భోజనాలు అంటే కూర్చోబెట్టి పెట్టలేదు, పోనీ ఏదో బఫే అన్నారు బఫే మిల్స్ అయినది నిలబడి తింటారు కదండి, దాని ఏదో అది లేదా అన్నం ఉంటే పప్పు లేదు పప్పు ఉంటే కూర లేదు అన్నారు, ఆ కళ్యాణ మండపం యాగి చేసి వెళ్ళిపోయారు మొత్తం, నాకేం సలహా చెప్పారంటే మీరు ఎందుకైనా భోజనాలకు రమ్మంటారు అక్కడికి, మీరు ఆ సన్మానాలకు వెళ్ళకండి, మన భక్తులు కూడా గట్టికారులు కొంతమంది, అంచేది మీరు మధ్యాహ్నం 3 గంటలకి మీటింగ్ పెట్టుకోండి, సన్మానం ఉంటే వాళ్ళు చేసుకోమనండి, దండలు వేయటం సన్మానాలు చేసుకోవడం పంచరత్నాలు చదవటం వాళ్ళు చేసుకోమండి, వాళ్ళ సరదా వాళ్ళు తీరిపోతుంది వీళ్ళు సరదా ఇది, మనకెందుకనే మమ్మల్ని భోజనాలు రమ్మంటున్నారు, ఒకటి ఉంటూ ఒకటి లేదు మొత్తం మీద కళ్యాణ మండపాన్ని యాగి చేయించారు, అయ్యి రాహు కేజు ఏం చేస్తారంటే ఆడు కొంపలు లేవాడు ఇద్దరికి ఎక్కడో చోట కూర్చోవాలి, ఏం చేస్తారు పాపం నీడ ఉండాలి కదా, ఎవరొకరు ఇంటిగా ఉంటారు అని చేస్తే బాగు చేస్తారు ఒకసారి చెప్పలేం వాళ్ళు చేస్తే బాగు చేస్తారు ఒకసారి వాళ్ళకి ఇవ్వాలంటే జ్ఞానం కూడా ఇచ్చేస్తారు వెళ్ళిపోతారు, లేకపోతే ఆయన కొంప అలర చేసి వెళ్ళిపోతే ఏం చేస్తారో తెలియదు వచ్చేస్తారు, వాళ్ళు వచ్చేసే వాళ్ళు 6 నెలలు తక్కువ ఏడు ఉండి రేపు వెళ్ళిపోతే పర్లేదు, వాళ్ళు 3 రాత్రులు ఉంటారు, 3 రాత్రులు అంటే శివరాత్రి సంక్రాంతి ఇంకో రాత్రి అయింది, మూడు రాత్రులు ఉంటామంటే సంవత్సరం అయిపోతున్నాడు. శివరాత్రి వెళ్ళిపోతే సంక్రాంతి దాకా ఉంటారు. సంక్రాంతి వెళితే ఇంకో రాత్రి వరకు ఉండి వెళ్ళిపోతా ఉంటారు. ఈ లోపల సంవత్సరం అయిపోతుంది. వాళ్ళు కొంపంత చేస్తారు. ఏదో పూట ఉండి వెళ్ళిపోతే పర్లేదు, వెళ్ళరాళ్ళు. ఇంకో కొంప చూసుకుంటే కానీ కొంప ఇడిచి పెట్టరాళ్ళు. వాళ్ళు రాహుకేతులు అంటారు. వాళ్ళ కొంపలు లేదు. వాళ్ళు రోడ్డు మీద ఎక్కడ తిరుగుతారు? మరి ఎవరో కొంపలో ఉంటారు. కొంప ఉన్నా పర్లేదు, అల్లర చేసి వెళ్ళిపోతారు. అల్లర చే ఒకసారి ఉపకారం కూడా చేసి వెళ్తారు. ఏం చేస్తారో మనకు తెలియదు. అది ఎప్పుడు అల్లర చేయరు. కొంతమందికి ఉపకారం చేసి, మాక్సిమం ఉపకారం చేసి వెళ్ళిపోతారు. వాళ్ళు ఏం చేస్తారో తెలియదు మనకు. చేస్తే మన సింహాసనం కూర్చో వెళ్తారు, లేకపోతే కొంప అంతా అల్లర చేసి వెళ్ళిపోతారు. వాళ్ళ కొంపలు లేవు. అంటే నీకు నీ మనస్సును నువ్వు నిగ్గ అసలు నువ్వు నీ మనస్సును నువ్వు బాగు చేసుకోవాలనే బుద్ధి కూడా నీకు కలగటం లేదు. నీ శరీరం చనిపోయాక నీ కూడా వచ్చేది మనస్సు తప్పించి ఏదీ రాదు మనకు. నీ డబ్బు ఇంటికాడ ఉండిపోతుంది. నీకు అర్థమవుతుందా? నీ చుట్టాలు అందరూ ఇళ్ళకాడ ఉండిపోతారు. నీ తాళం చేయలు కూడా అక్కడ ఉంటాయి. సరే వలకాడు దాకా మటుకు శరీరం వస్తుంది. వలకాడు దగ్గర శరీరం ఆగిపోతుంది. ఇంకా మీరు ఒక్కడే మిగులుతారు. నీకు జతలు ఎవరో ఉండరు. మతం మరి చెప్పినట్టు చనిపోయాక ప్రయాణం చేసేటప్పుడు ఏ ఇద్దరు ఒకలాగా వెళ్తాం ఒక మార్గం ఒక రకంగా ఉంటుంది. అది శబరిచి చెప్పాడు కదా మతం మహర్షి అని. ఏం చెప్పాడు? అమ్మ రేపు వెళ్ళిపోతున్నా అన్నాడు శబరితో. నన్ను కూడా తీసిపోండి. శబరి ఏముంది? నన్ను కూడా తీసిపోయి నేను నీ గురువునమ్మా, నాకంటే నువ్వు అదృష్టవంతురాలు. అవడానికి దేహ ప్రార్థాన్ని బట్టి నేను గురువుని, కానీ అదృష్టం నీదే. నేను భగవంతుడి దగ్గరికి వెళుతున్నాం. వెతుక్కుంటూ భగవంతుడే నీ దగ్గరకు వచ్చి నేను ఆశీర్వదించి ఆయన ఐక్యం చేసుకుంటాడమ్మా. నా కూడా వచ్చేస్తే ఉంది. నేను రేపు ఎక్కడికి వెళ్ళిపోతున్నానని చెప్పమంటావా? ఏ ఇద్దరు కలిసి వెళ్తానికి వీలు లేదు. అక్కడికి పోతున్నాను. రేపు వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? ఏ ఇద్దరు జతగా వెళ్ళటానికి వీలు లేదు. అది జత కుదరం చనిపోయాక ఏ ఇద్దరు జతగా వెళ్ళటానికి వీలేదు. అక్కడికి వెళ్ళిపోతున్నానమ్మా శబరి. రేపు వెళ్ళిపోతున్నానంటే ఈయన కాశీ వెళ్తున్నాడో రామేశ్వరం వెళ్తున్నాడో అనుకున్న శబరి, నన్ను కూడా తీసుకెళ్ళమను. రేపు వెళ్ళిపోతున్నానంటే శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాను నా ఉద్దేశం. శబరి, రేపు ఎక్కడికి వెళ్ళిపోతున్నా చెప్పమంటావు? ఏ ఇద్దరు కలిసి వెళ్ళటానికి వీలులేని వెళ్తాను. ఇద్దరం కలిసి ప్రయాణం చేసే అవకాశం లేదు. రేపు అక్కడికి పోతున్నారు. మన శరీరం అంటే మనకి ఇష్టం. అది వల్లకాడు దాకంటే రాదు. వల్లకాడు దాకా వస్తుంది, శ్మశానం దాకా వస్తుంది, అక్కడితో ఆగిపోతుంది. మనకి ఇష్టమైన మనకు కూడా రాదు. కానీ ఏదైతే మనం నెగ్లెక్ట్ చేస్తున్నామో, ఏ వస్తువుకైతే మనం దేన్ని బాగు చేసుకోవాలని కనీసం బుద్ధి కలగటం లేదో, ఆ మనస్సు మటుకి కూడా వచ్చారు. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చారు. మనం బాగు చేసుకోవాల్సింది మనస్సు. అంచేది మీకు గురువుతోటి, ఈశ్వరుడితోటి, స్వామితోటి మానసికమైన అనుబంధం ఉండాలి. మీ శరీరం సామర్లకోటలో ఉన్నా, రాజమండ్రిలో ఉన్నా, మరొక చోటన్నా శరీరం ఎక్కడుందన్న ప్రధానం కాదు. మానసికమైన అనుబంధం భగవంతుడితో ఉండాలి. ఈ శవం ఎక్కడో చోట ఉంటుంది. చచ్చిపోయే వరకు ఎక్కడో చోట ఉండాలి కదా. అదికాని శరీరం ఉంది, అది చనిపోయే వరకు ఎక్కడో చోట ఉండాలి, ఉంటుంది. కానీ అది కాదు ముఖ్యం. మీ మానసిక అనుబంధం ఉండాలి. మీరు ఏ గ్రామంలో ఉన్నా ఈశ్వరుతోటి మానసిక అనుబంధం ఉండాలి. మీ కర్మ ఫలదాతే కాదు ఈశ్వరుడు. మిమ్మల్ని అనుగ్రహించగలడు కూడా. జ్ఞానంతో పరమేశ్వరుడు తన స్వరూపంతో మిమ్మల్ని అనుగ్రహించగలడు. అంటే ఈ ముట్టికాయలు ఎందుకు పడతాడంటే మిమ్మల్ని పాడు చేయటమే కాదు, మీకు బుద్ధి రావటం. అంటే మనందరూ ఎక్కడ మిస్ అవుతున్నామంటే, భగవంతుడు మనకు తల్లి, భగవంతుడు మనకు తండ్రి, రెండే ఆయన. తల్లి ఆయన, తండ్రి మన క్షేమం. భగవంతుడు మన క్షేమం, ఈశ్వరుడు మన క్షేమం కోరినట్టు సృష్టిలో ఎవడో కోరడమే విషయం మర్చి మిస్ అయిపోతాం. మిస్ అయిపోయి ఈశ్వరుని మర్చిపోతున్నాం. మీ ఇంట్లో వాళ్ళు మీకు క్షేమం కోరుతున్నారేమో అనుకుంటారు. ఎప్పుడు ఇంట్లో తేచి వచ్చే వరకు, ఎప్పుడు తేచీలు వచ్చే వరకు. మనం ఇంటికాడ సరుకులు ఎక్కువ ఉంటే, ఇంటి నిండా సామాన్లు పెట్టేసుకుంటే, బాగా చదివేసుకుంటే, బాగా డబ్బు సంపాదన చేస్తే మనకు అన్ని సుఖంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది అనిపిస్తుంది. ఆ తప్పుడు అభిప్రాయంలోంచి మీరు రావడానికి ఏ జన్మలో అయినా ఏ జన్మలోంచి కూడా బయటకు వస్తారని చెప్పలేము. అది తప్పుడు అభిప్రాయం, అది రాంగ్ థింకింగ్. అందులోంచి రావడానికి ఏ జన్మలు పెట్టినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఇంకా శాస్త్రం ఎంత మంచి, నీ బుద్ధి నమ్మదు కదా. శాస్త్రం మంచి విషయం చెప్పినా నీ బుద్ధిలో కల్మషం ఉన్నప్పుడు ఆ మంచిని నమ్మనివ్వదు. నువ్వు చేసిన పాడు కర్మ ఆ మంచిని నమ్మనివ్వదు. అది మంచి అయినా నూటికి నూరు పాడు బంగారమైనా నీకు మటుకు ఏది ఎత్తర కింద కనిపిస్తూ ఉంటుంది. కామక్రోధ వీక్తానం ఎతీనాం ఎదుర్చ, అంటే మనస్సుని కంట్రోల్ చేసే ముందు బాడీకి కంఫర్ట్ ఎంత ముఖ్యం, మైండ్ కంట్రోల్ అంతే ముఖ్యం. దాన్ని అదుపులో చేసుకోవడం నేర్చుకోవాలి. చేత కాదు అనుకోండి, చేత కాదు ఊరుకోకూడదు. దాన్ని నేర్చుకోవాలి, దాన్ని నియమించడం నేర్చుకోవాలి. దానికి దోణ కట్టాడు కట్టేసినట్టే ఈ మంత్రాలు అవి దానికి దాని ఒక చోట వాండరింగ్ తగ్గించడానికి. ఎవడైతే ఇంద్రియ నిగ్రహం చేసి మనోజ నిగ్రహం చేసి ఈ ఓడగొట్టుకుని ఈ కోరికలు రాగద్వేషాలు ఇష్టాలు అయిష్టాలు ఓడగొట్టుకున్న వాడికి, తన తాను అదుపులో పెట్టుకున్న వాడికి, తన తాను నియమించుకున్న వాడికి మోక్షం ఇంకో ఎప్పుడు వస్తుంది? ఇంకో కాలంలో వస్తుంది, ఈ కాలంలో మోక్షం లేదు, ఇంకో చోట వస్తుంది, ఈ చోట్ల మోక్షం లేదు అనే భావన అదే తప్పుడు అభిప్రాయాలని పోతాయి. తప్పుడని ఇక్కడే హీరోయిన్ అన్నావు ఎప్పుడో కాదు, ఎక్కడో కాదు, ఇప్పుడుండి ఎప్పుడో ఉంటే ఎక్కడ లేదనుకోండి, ఎక్కడో వస్తుంది అనుకోండి, ఇప్పుడు లేదనుకోండి, ఎప్పుడో వస్తుంది కాదు. నూటికి నూరు పాలు అసత్యం అని చెప్పాడు శాస్త్రం. ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో లేకపోతే, ఒక ప్రాంతంలో ఉండి ఇంకో ప్రాంతంలో లేకపోతే నిజం కాదు. అది సత్యం కాదు, అసత్యమే. ఏం చేయాలి? మనకి నిజం కంటే అబద్ధానికి ఎక్కువ ఇష్టపడతాం. ఏం చేసి ఇష్టపడతాం? మన మనస్సు అబద్ధం కాబట్టి. భగవద్గీత చదువుతున్నాం మన దేవం గీత నామ సహస్రం. నీ శరీరం నీ ముక్కులో గాలి బయటకు వచ్చి లోపల అంత సమగ్రంగా అక్కర్లేదు, అంత సంపూర్ణంగా అక్కర్లేదు. కొంచెమైనా అర్థం చేసుకున్నా చాలు అంటాడు ఆచార్యుడు. ఇదో కొంతమంది పండితులు ఉన్నారు, వాళ్ళు గ్రామ్ఫోన్ రికార్డులు. ఆ శాస్త్రంలో ఏం చెప్తే అది అప్ చెప్పేస్తా ఉంటాడు. ఆ శాస్త్రంలో ఆ హృదయాన్ని పట్టుకోడు ఆడు. చెరుకు రసం మనకేవాడు చెత్త ఇస్తాడు, చెత్త పడేసి వెళ్తాడు. వెంతికలు పీల్చుకునే పళ్ళు ఊడిపోతాయి కానీ అందులో రసం రాదు. ఆ చెరిగ్గడలో ఆ రసం కూడా మనకు అవి ఉంటాయి కదా పైన, ఇది తుక్కేదంటే అది పడేసి వెళ్తాడు. ఆ తుక్కే మనం తింటా ఉంటాం. పండితులు చేసి అప్పుడు ఆ తుక్కు రసం రాదు, చివరికి మన పళ్ళు ఊడిపోతాయి. మళ్ళీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఇగో ఇక్కడ డెంటిస్ట్ కట్టున్నారు. మధ్య గుళ్ళు ఎవడో ప్రసాదం పెడతానంటే ఎవడో కొంచెం పెట్టాను తక్కువ పెట్టాయంటే అది తింటాను కాదు నాకటానికని చెప్పాడు. అది పెట్టా ఎవరైనా అంటే నాకటానికి తింటుంది, ఇరవై నాకని సరిపోతుంది. ఎంతమంది రాశాం కదా, అది తినేది కాదు నాకండి. నాకితే మీ చెయ్యి కూడా శుభ్రం అవుతున్నారు. నేను ఈ లెక్క అడుగు అక్కర్లేదు. అది తినేది కాదు నాకేది. అడుగు ఈ పెట్టబడి వాడు అది పెట్టమంటే అదేంటి, తినేది కాదండి, నాకు ఇదే పెడతామని చెప్పాడు. మనం ఎవరికైనా పదార్థం ఇస్తున్నాం అనుకోండి, లేకపోతే అన్నమే పెడుతున్నాం అనుకోండి, ఇంకోటి చేస్తాం ఇంకోటి చేస్తాం. అక్కడ పెట్టడం ప్రధానం కాదు, అసలు మన ఉద్దేశం ఎలా ఉండాలి, ఆ గివింగ్ హ్యాబిట్ లో గివింగ్ అసలు మన సంకల్పం ఎలా ఉంది, మనం అది సంకల్పం ఎలా ఉంది, అది ఇచ్చేటప్పుడు ఏ ఉద్దేశంతో ఇస్తున్నాం, ఏ అది ప్రధానం కానీ బయట ఉన్న పదార్థం ముఖ్యం కాదు. అదే కుచేలుడు కృష్ణుడికి అటుకులు ఇచ్చాడు, ఆ పైగా అటుకులు వాసన అటుకులు, ఆ అటుకులు వాసన వాసన అండి. ఆ పిల్లలకి ఏమి లేక కుచేలుడి పైన నిలవటుకులు ఇచ్చేసినారు. ఏమీ లేని దాని బదులు పోయి నిలవటుకులు తింటుంది. ఆడంటాడు ఆ పిచ్చోడు అంటాడు ఆ నిలబడి అంత గొప్పగా ఉన్నాయంటాడు ఆడు. ఈ కృష్ణుడు ఇచ్చిన అటుకులు అంటే ఆడు భక్తి తింటున్నాడు కానీ అటుకులు తింటారా? ఆ కృష్ణుడు అంటాడు అటుకులు తిరిగా ఎంత రుచిగా ఉన్నాయి అంత గొప్పగా అంటాడు. ఆ అటుకులు తినకాలన్న భక్తి తింటున్నాడు, అటుకులు తింటాడో చూడు. అవి వాసన మనం తినలేమయ్యి, పరమాత్మ తింటున్నాడు అంటే అక్కడ భక్తిని తింటున్నాడు. అంటే అటుకులు ఇచ్చిన అటుకులు ఇచ్చే వెనకాల ఆ మోటివ్ ఏంటను అది ఎంజాయ్ చేస్తున్నాడు. మనం ఊసేస్తాం అది నింగం అది ఆ వాసన పెట్టి ఆ వాసన అటుకులయ్యి ఆ పక్కన రుక్మిణి ఉంది, కృష్ణుడి భార్య ఉంది, దానికి వాసన వచ్చేస్తున్నాడు ఇక్కడికి. కొన్ని ఇటుకలు తినా కొన్ని అటుకులు తిన్నా ఇంకో రెండోసారి తినబోతున్నాడు. ఆ రెండోసారి తింటే సరిపోతారేమో, ఆ అటుకులు సరిపోతారా అన్నాడు. అదంతా కృష్ణుని చిన్న అటుకులు సరిపోతావు, ఎన్నిసార్లు తింటావు, చిన్న అటుకులు సరిపోతాయి కదని అది ఆ రెండో గుప్పుడు తిన్నావు లేదు అని కురుక్కుపోతు ఆ తిన్నది సరిపోతుంది ఎన్ని అటుకులు తింటావు అని వారు ఆయన గొప్పగా ఉన్నాయంటాడు. మనం ఊసేస్తాం అటుకులు నోట్లో పెడుతుంది అంటే అక్కడ భక్తి తింటున్నాడు వాడు. ఏం తింటున్నాడు వాడు? భక్తి తింటున్నాడు. అక్కడ అటుకులు కాదు, అంటే లోపల మోటివ్ ఏంటని. అదిగో మనం ఏదో పని చేస్తున్నాము, ఏదో మాట్లాడుతున్నాము, ఏదో ఆలోచిస్తున్నాము, ఈ లోపల మోటివ్ ఏంటి అసలు? ఇంకా అదిగో ఆ కుర్చీలని ఎంగేజ్ చేయలేదు, ఈవిడ ఎంగేజ్ చేసి ఇచ్చింది రాముడు ఎవరికి? శబరి. అన్ని పదార్థాలు ముందు ఆవిడ తినేసుకునే ఎంగేజ్ చేసి బాగున్నా లేదా ఆడికి ఇచ్చింది. ఆడు ఎంత గొప్పగానో ఆడు తినేస్తున్నాడు. ఆ ఎంగిలి మెతుకులు ఎంగిలి మెతుకులు ఆడి మట్టికి ఆడి తినేస్తాడు. తినేసి ఊరుకోలేదు ఆవిడ శరీరంతో ఉండగానే ఆయనలో కలిపేసుకున్నాడు రాముడు. అటుకులు తినేసి ఊరే ఆవిడ అలా చూసి తినేది ఇలా పెట్టింది బాగా తింటున్నాడని ఇలా చూసింది ఐదారు రకాలు చేసింది చేయటం ఇలా చూసి పెట్టి తింటున్నాడు వాడు చాలా బాగున్నాయని చెబుతున్నాడు. ఈవిడ ఎంగిలి చేసి ఆడు ఎదురుగుండానే ఎంగిలి చేస్తాను, ఇందులో దొంగచాటు ఏమిస్తానో లేదు. రాముడు ఎదురుగుండానే ఆవిడ ఎంగిలి చేసి మిగతా ఇస్తాయి, ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయి ఎంగిలి చేస్తే బాగా తింటున్నాడు అని ఆవిడ ఆ చూపులో ఆవిడ ఆయన ఐక్యం చేసేసుకున్నాడు. అది శబర ఫైనల్. ఏ ప్రారంభాన్ని బట్టి నీకు నేను గురువుని, నువ్వు నాకు శిష్యురాలు, నా పుణ్యం కంటే నీ పుణ్యం గొప్పది, నీ పుణ్యం ఎక్కడికి పోతుంది అంటే మేము ఏదో ఇలా తిరుగుతూ ఉంటాం, ఎక్కడికి వెళుతున్నాం మళ్ళీ ఇక్కడ సిద్ధం అవుతాం. నీకు భగవంతుడు నీకు నీ దగ్గరికి వచ్చి నేను ఐక్యం చేసుకుంటాడు, నా కూడా ఎందుకు నువ్వు? అది శబర పుణ్యం. అంటే ఇది నన్ను నువ్వు గురువు అనుకున్నా పొందవలసిన స్థితి అయితే నువ్వే ముందే పొందుతావు. అంటే నీ పూర్వపుణ్యం అటువంటిది, నీ పూర్వపుణ్యం అటువంటిది. నా కూడా నువ్వు సిద్ధం అవ్వక్కర్లేదు, నీ వైభవం నీ వైభవమే, నీ అంతస్తు నీదే. ఈసారి అమెరికాలో స్వామీజీ మాట్లాడుతాంటే నీ గురువు గారి కంటే నువ్వే గొప్పవాడవయ్యా, నీ గురువు గారికి చదువు లేదు సంధి లేదు, సబ్జెక్ట్ నువ్వే బాగా ప్రజెంట్ చేస్తున్నావు అది నీ గురువు గారే గొప్పవాడు అన్నాడు. ఆడన్నాడు ఏ గురువు అయితే నన్ను తయారు చేశాడు ఆ గురువు నాకంటే ఆ గురువు కంటే నేను గొప్పవాడు అనకండా అపచారం అన్నాడు. ఏ గురువు అయితే నన్ను ఈ స్థితిలో పెట్టాడు ఆ గురువు ఆయనకంటే నేనే గొప్పవాడు అలా అనకండే, మీకు ఎదుగే అంటే మిస్అండర్స్టాండింగ్ వల్ల అలా అనుకుంటున్నారు, అటువంటి మాటలు అనకండి, అలా అంటే వాళ్ళు అపచారం. వన్ టచ్ఈ జనప్, వన్ లుక్కీ జనప్, వన్ వర్డ్ ఈ జనప్. కామక్రోధ వీక్తనాం యతీనాం యతచస్త అవితో బ్రహ్మ నిర్మాణం. వాడికి అన్ని చోట్ల అన్ని కాలాల్లో ఆడి శరీరం ఉన్నా శరీరం పోయినా ప్రపంచం కనిపిస్తున్నా ప్రపంచం కనిపించకపోయినా వాడు ఎడు చూసిన ఆనందమే, ఎడు చూసిన జ్ఞానమే, ఎడు చూసిన శాంతి. ఇప్పుడు మనం ఎడు చూసిన ఆనందమే ఎడు చూసిన జ్ఞానమే అంటున్నాం, మీకు అర్థమవుతుందా? మీకున్న జ్ఞానం నిజమైతే ఆనందం లేకుండా ఉండదు, మీకున్న ఆనందం నిజమైతే మీరు జ్ఞానం లేకుండా ఉండలేరు. ఈ సబ్జెక్ట్ ఇంకా మాట వరకు ఇలా చెప్పుకుపోతున్నాం. జ్ఞానము ఆనందము వేరు కాదు, జ్ఞానము ఆనందం వేరు కాదు. మీకున్న ఆనందమే నిజమనుకోండి అండి, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ నాలెడ్జ్, ఇఫ్ ఇట్ ఈస్ లాయల్ నాలెడ్జ్, ఇఫ్ ఇట్ ఈస్ ఫెయిత్ఫుల్ నాలెడ్జ్, అది నిజమైతే ఏది మీకున్న జ్ఞానమే నిజమైతే ఆనందం లేకుండా జ్ఞానం ఉండదు. మీకు ఎప్పుడైనా ఆనందం వచ్చేసింది అనుకోండి, అది అది నిజమనుకోండి, అంటే బయట వస్తువుని బట్టి కానీ బయట పదార్థాలను బట్టి కానీ లేదా బయట ఏదో వస్తువు యొక్క తాదాత్మ్యం వల్ల వచ్చిన ఆనందం అది నిలబడదు, అది పెరమనంట్, అది టెంపరీ, అవన్నీ ఏంటి టెంపరీ. అంచేత ఎక్కడైతే ఆనందం ఉందో అక్కడ జ్ఞానం ఉంటుంది, ఎక్కడైతే జ్ఞానం ఉందో అక్కడ ఆనందం ఉంది. ఆ రెండింటిని విడదీయలేము, నిప్పుని వేడిని ఎలా విడదీయలేము, జ్ఞానాన్ని ఆనందాన్ని విడదీయలేము. అంటే జ్ఞానం ఉన్న చోటు ఆనందం ఉంటుంది, అక్కడ ఎక్కడైతే ఆనందం ఉందో అక్కడ జ్ఞానం ఉంటుంది, ఎక్కడైతే జ్ఞానం ఉందో అక్కడ ఆనందం ఉంటుంది. ఆ రెండు విడదీయటానికి వీల్లేని మన కర్మఫలం కోరుకుంటే వస్తుంది, కోరుకుని అది మళ్ళీ అనుభవించాలి. ఇప్పుడు మన ఎక్కడో స్వర్గలోకానికి నరకలోకానికి నరక బాధలన్నీ భూమి మీద ఉన్నాయి, స్వర్గంలో వచ్చి సుఖాలన్నీ ఈ భూమి మీద ఉన్నాయి. చచ్చిపోయిన తర్వాత చూడక్కర్లేదు నరకాన్ని, భూమి మీదే చూసేస్తున్నారు నరకాలని స్వర్గాలని. చనిపోయే వరకు ఆగక్క అంతవరకు వెయిట్ చేయకండి, అది వెయిటింగ్ ఎందుకు, ఇంకా వెయిటింగ్ అక్కర్లేదు. స్వర్గాలు నరకాలు ఎలా ఉంటాయి ఇక్కడ మనం ఇంచుమించుకే శాంతులు తెలిసిపోతున్నాయి. ఇక్కడ మనకు అనుభవం తెలుస్తుంది కదా మీకు, ఇంచుమించుగా స్వర్గంలో ఉంటుందో నరకంలో ఉంటుందో ఆ కర్మానుభవం మీకు వచ్చేటప్పటికే మీకు అనుభవం అయిపోతూ ఉంటుంది. ఇది శాంతి కదా, అవితో బ్రహ్మ నిర్వాణం అంటే ఆ బ్రాహ్మణ అంటే ఆ నిర్వాణ స్థితి, ఆ నిర్వాణ సుఖం, ఆ స్వర్గ సుఖం, ఆ ఎటనిటీ, ఆ పూర్ణత్వం ఎక్కడికో వెళ్ళి పొందక్కర్లేదు. మీరు ఎక్కడే అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో అన్ని వేళల్లో అన్ని కాలాల్లో నీకు ఆనందం అనుభవంలో ఉంటుంది, ఆనందం అనుభవంలో ఉంటుంది. స్వామివారి గీత వాసుదేవ స్వామివారి గీతలో ఏమన్నారంటే నువ్వు అలా చేయి ఎక్కడ చేయి పెడతా అంటే అక్కడ నీకు మంచి నీళ్ళు దొరికాయి. ఎప్పుడు నూతులు చుట్టూరు చెరువులు చుట్టూరు తిరగటం నీకెంతకోయ్యా, నీళ్లు దొరకని వాడు తిరుగుతాడు ఏ చెరువులు చుట్టూరు నూతులు చుట్టూరుని. నీకు నీళ్లు ఎక్కడ పడితే అక్కడ నీళ్లు దొరుకుతాయి అంటే చెరువులు చుట్టూరు నూతులు చుట్టూరు తిరగవలసిన పనేంటి. నువ్వు ఆత్మ ఆ బ్రాహ్మీశికం ఆ బ్రాహ్మీస్థితి ఆ స్వర్గరాజ్యం స్వర్గంలోనే సుఖం ఇప్పుడు ఇక్కడ నువ్వు పొందుతున్నావు, అప్పుడు నీకు స్వర్గలోకాలంటే ఎందుకు నరకలోకాలంటే ఎందుకు. అందుకని మీరు ఇలా చేయి పెడితే కింద నీళ్ళు వచ్చి మీ నోట్లో పడిపోతాయి, ఇంకా నూతు దగ్గరికి వెళ్ళటం ఎందుకు. నీకు కావలసిన ఆనందం, నీకు కావలసిన శాంతి, నీకు కావలసిన సుఖం నీకే అనుభవంలోకి అందుతంటే ఇంకా బయట గొడవలు, బయట గొడవలు ఏదో చేస్తే ఏదో వస్తుంది, ఏదో చేస్తే ఏదో వస్తుందని అది తిరగవలసిన పని లేదు. నీకు బాగుంటుంది, నీకు అవసరం లేదు. ఎవడు బ్రాహ్మీ స్థితి పొందిన వాడికి అవసరం లేదు. వర్షాకాలం ఎలా ఉంటుందో ఎండాకాలం కూడా అలాగే ఉంటుంది. సముద్రం అంటే ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం నేర్చుకున్నవాడు లేదా కోరికలు ఇష్టాయిష్టాల నుంచి విడుదల పొందినవాడు లోపల ఏదిగా ఉన్నో దాని తాలూకు ఎరుకులో దాని తాలూకు ఎరుకు వచ్చినవాడు వాడికి ఈ బ్రాహ్మీ సుఖం అని నిర్వాణ సుఖం బుద్ధుడు చెప్పాడు చూడండి నిర్వాణ సుఖం ఆ పరిపూర్ణ సుఖం పొందడానికి ఎక్కడికి వెళ్ళక్కర్లో ఇక్కడే పొందొచ్చు, ఈ టైంలోనే పొందొచ్చు, ఎక్కడ పొందొచ్చు, ఎక్కడికి వెళ్ళక్కర్లో ఏదో కాలంలో పొందింది కాదు ఇక్కడ ఈరన్నావు. మీరు ఈసీ రమణ మహర్షిగా అక్కడ ఆపి చేద్దాం. రమణ స్వామి గారు ఇక్కడ చెప్పింది ఏంటంటే అనుగ్రహం లేదు, అనుగ్రహం లేదు అని అంటున్నారు మీరు. అది అనుగ్రహం పానిచ్చాయనని క్షణం అంటున్నాడు. ఈశ్వరుని మాకు దయ లేదు, ఈశ్వరుని మాకు దయ లేదు అంటున్నారు. 24 గంటలు దయ ఉంది, అన్ని కాలాల్లో ఉంది, అన్ని ప్రతి దయ లేని టైం లేదు, అసలు దయ లేని టైం లేదు. కానీ దాన్ని పట్టుకోలేక మనకు అందటం లేదు కాబట్టి లేదు అనుకుంటున్నారు. అది దయలేని టైం అంటూ లేదు. మీకు అర్థం వచ్చింది, మామూలు అజ్ఞానం ఏం ప్రేమిస్తాడు, ప్రేమిస్తే జ్ఞానే ప్రేమించాడు. అజ్ఞానంలో ఉన్నాడు ఏం ప్రేమిస్తాడు. జ్ఞానము ప్రేమ వేరుగా ఉండవు, జ్ఞానము ఆనందం వేరుగా ఉండవు. అజ్ఞానం ఏం ప్రేమిస్తాడు అంటాడు, అమావాస్య రోజు అక్కడ పౌర్ణ రోజు అక్కడాకా ఉంటాడు. వైభవం అంతా జ్ఞానంలో ఉంది. ఏ జ్ఞానం అంటే భౌతిక లౌకిక జ్ఞానం కాదు. నీకు అర్థం అవుతుందా, లవికి కొంతమంది మేము తెలివైన ఆ తెలివితేటలు కూడా మాయలో తెలివైన వాళ్ళు, కొంతమంది మేము తెలివైన వాళ్ళని నిజంగా తెలివితేటలు ఉన్నది. లౌకికమైన తెలివి, లౌకికమైన తెలివి అంతా మాయలో ఒక భాగం, ఈ పాండిత్యం కూడా మాయలో ఒక భాగం. నేను పెద్దవాళ్ళు అనుకోవడం కూడా మాయలో భాగం. మాయ పెద్ద మనుషులు, పెద్ద మనుషులు, మేము పెద్ద మనుషులు అనుకునేవాళ్ళు కూడా మాయలో పెద్ద మనుషులు. అంటే మాయలో ఉన్న మనుషులు వాళ్ళు పెద్ద మనుషులు అని చెప్పుకోవడానికి పనికి వస్తుంది అంతే. ఆడు ఇక్కడ చూసి సంతృప్తి పడిపోయి ఇక్కడ అణిగిపోతాడు, ఆ డెస్టినేషన్ మిస్ అయిపోతాడు. ఎక్కడో చోటు ఫెయిల్ అయిపోతున్నాం. తపస్సు 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 అంటే ఏంటి నీకు? కాణిదానితో నువ్వు తాదాప్యం పొందుతున్నావు కదా, కాణిదానితో ఆ తాదాప్యం తగ్గించడానికి తపస్సు. తపస్సు అంటే ఎండింపు చేయటం. తపస్సు అంటే నీ దేహబుద్ధిని, ఆ వ్యక్తి బుద్ధిని ఎండింపు చేయటమే, అదే తపస్సు. తపస్సు అంటే ఏంటంటే నీకు దేహబుద్ధి ఉంది, దేహాభిమానం ఉంది, ఈ దేహమే నేననే తలంపు ఉంది, దేహమే దేహమే నేననే తలంపుని ఎండబెట్టడమే తపస్సు అంటే. తపస్సు అంటే అది అదే దేహం తాలూకు నీ బుద్ధి, నీ అస్తిత్వం నీ దేహానికి పరిమితం ఉంది కాలం. నీకు విరోధులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు. నీకు అర్థం వచ్చిందా? రకరకాలుగా ఉంటుంది అప్పుడు ఇంకా ప్రపంచం. ఈ నేను నీ సొమ్ము అనుకుంటున్నావు, ఈ సొమ్ము కాదు, ఈ స్వామి. ఆ స్వామి దగ్గర గెంటండి, ఆ గెంటడం చేతనే అవుతాడు. ఎవడ సొత్తు అడిగి ఇచ్చేస్తే మనం సుఖంగా ఉండొచ్చు. ఈ నేను ఎవడ సొత్తు? ఈశ్వరుడు సొత్తు. ఈశ్వరుడికి స్వాధీనం చేస్తే ఇంకా నేను గొడవ పోతాను. అప్పుడు అది చేయలేకపోతాను. అది చేయడానికి ఇంత ఘోర సత్కర్మ చెయ్యాలి. నీకైతే చిత్తశుద్ధి సంపాదించాలి, చిత్తశుద్ధి సంపాదించాలి. ఏదో చెప్పాడు కదా, ఎలిషడ్ వర్గాలు అయ్యాని అని. లోపల ఉన్న శత్రువుని బయట బయట ఉన్న శత్రువుడు కంటే నీ లోపల ఉన్న శత్రువుడు వల్లే నీకు ప్రమాదం. లోపల ఉన్న శత్రువులే నీకు ప్రమాదం. అంటే డూస్ అండ్ డోంట్స్, డూస్ అండ్ డోంట్స్. చేయవలసిన పనులు గీతలో చెప్పాడు, చెయ్యకూడని చెప్పాడు, చెయ్యకూడని చేయొద్దని చెప్పాడు. చేసి అంటే మనకి దేహాభిమానం కాలం చెయ్యి చేసి చేస్తూ ఉండాలి, చేయకూడని చేయకూడదు. అప్పుడు మనం మనస్సు గూట్లో పడిపోతుంది. మనం చేసి మానకూడదు, మళ్ళీ డూస్ మానొద్దు అన్నాడు. అంటే నీకు ఒకవేళ బ్రాహ్మీ స్థితి కలిగినా యజ్ఞదాన తపస్సులు విడిచిపెట్టొద్దు అన్నాడు స్వామి. ఈత రాగ భయ విడిచిపెట్టవలసినవి రాగము భయము కోపము విడిచిపెట్టవలసినవి. ఆచరించవలసిన యజ్ఞదాన తపస్సులు అవి విడిచిపెట్టకూడదు, విడిచిపెట్టాలి. డూస్ చెప్పాడు, డోంట్ చెప్పాడు. నువ్వు చేసే పని మానేస్తే నువ్వు కర్మ సత్కర్మ చేస్తూ కర్మయోగి అవ్వాలి. కానీ నువ్వు చేసే పని మానేసినంత నువ్వు చేతిలో ఉన్న పని మానేసినంత మాత్రం భగవంతుడు నీకే డ్యూటీ అయితే ఇచ్చాడో అది మానేసినంత మాత్రం చేత నువ్వు కర్మయోగి అవ్వలేవు. పని సత్కర్మ చేస్తూ చేస్తూ నువ్వు కర్మయోగి అవ్వాలి. కానీ నీ డ్యూటీ వదిలే స్వామర్థనానికి అలవాటు వల్ల నువ్వు కర్మయోగి అవ్వలేదు. కర్మ సన్యాసి కర్మయోగి అవ్వలేడు. కర్మను ఆచరించేవాడే కర్మయోగి అవుతాడు. కర్మ సన్యాసి కర్మయోగి అవ్వలేడు. కర్మను ఆచరించేవాడు డోన్స్ డోన్స్ లా చూసి డూస్ డూస్ చేసే వాడి కర్మయోగి అవుతాడు. ఆ భర్తం ముద్దబ్బాయిని స్వామర్థంగా కూర్చున్న కర్మయోగులు అవి అయిపోరు. స్వామివారు యుద్ధం రోజు సాయంత్రం 6 గంటలకి యుద్ధం అయిపోయిన తర్వాత ముందు గుర్రాలను తోలిపోయేవాడు స్వామివారు. గుర్రాలను తోలిక కడిగేసేవాడు, నీటిలో కడిగేసి అటు నేలబెట్టేవాడు. నీకు అర్థమవుతుంది, స్వామివారు ఆ గుర్రాలు నేలబెట్టేటప్పుడు దృష్టి మనం జ్ఞాపకం ఉంచుకుంటే కొంత బుద్ధి వస్తుంది. అది దేవాది దేవుడు, నీకు దేవుడు, నాకు దేవుడు, దేవతలకు దేవుడు. రథం క్రథం దిగిపోయి అదా తోలికైందంటే గుర్రాలను తోలికైనాడు. మళ్ళీ రేపు రెడీ చేయండి అలాగే వాడు కానీ గుర్రాలను తోలికెళ్ళేవాడు, అది కడిగేసేవాడు, నేలబెట్టేవాడు, నేలబెట్టేసేవాడు, మళ్ళీ తీసుకొచ్చేవాడు. ఆయన ఎక్కడ ఉంచాలో గుర్రాలను ఉంచేవాడు. వాడి కర్మయోగి, కర్మను యోగంగా చేసేవాడు కర్మయోగి. దేవుడు గుర్రాలను కడుగుతున్నాడే మనకు అనిపించవచ్చు. అప్పుడు దాకా అక్కర్లేదు. అమెరికా ప్రెసిడెంట్ ఖాళీగా ఉంటాడు, కారాడు కడుక్కుంటాడు. ఇప్పుడు మన ఖాళీ సంచి పోయడానికి వెనకాల 4 జవాన్లు ఉండాలి మనకి. అందులో ఏ ఉండవు సంచి, ఖాళీ సంచి. మన చేతిని పట్టిపోవచ్చు. నాలుగు జవాన్లు అలా మన ఇండియాలో పని ఎందుకు గౌరవం లేదు, ఆ పని చాలా సంస్కృతి లేదు. అంటే మన అందరికి బుద్ధి రావాలంటే కృష్ణుడి బొమ్మలు కాదు చూడవలసింది, ఆ గుర్రాలను నేలబెట్టి గుర్రాలను కడిగే బొమ్మను మనం దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఈ పెళ్లికి వెళ్ళి కూడా ఇది అప్పటి పెళ్లి చూడదు, ఇది మాయి పెళ్ళిళ్ళు అది ఈ పెళ్లికి చెందుకోడు పెళ్లి చేయాల్సింది. అంటే నేజ్జాలి తేలిక, కొంతమంది నేజ్జాలి పుచ్చుకుంటారు అన్నం ముట్టుకొని వడ్డించలేక, కొంతమంది గౌరవానికి భంగం అని అరిటాకులు తీరు. కృష్ణుడు ఏం చేస్తానంటే ఎవరు పని చేస్తున్నారో చూసి వాడారు అరిటాకులు గౌకులు తీరి వాడు అహంకారానికి భంగం అని. అందరూ భోజనాలు చేశాక కృష్ణుడు అరిటాకులు పట్టిపోయాడు, తీరేసిన అత్తికలు అందరూ మోసుకెళ్ళిపోయాడు. వాడు దేవుడు ఈ పని గొప్పది ఈ పని తక్కువదని నీకనిపిస్తుంది, ఏం చేసి అహంకారే కాబట్టి పరమాత్మకేంటి. అడో కృష్ణుడు అత్యాకులు మోస్తున్నాడు అత్యాకులు నోరు నోరు గండి నోరు మంట కానీ ఆయనకేముంది, అది నీ మాటలు అక్కడికి వెళ్ళవు కదా. నీ మాటలు అక్కడికి వెళ్తే నువ్వు దుఃఖం రావచ్చు, నీ మాటలు అంత దూరం వెళ్ళవు కదా. నువ్వు ఉమ్మే సూర్యుని చూసుకోవడం ఉమ్మే ఇష్టం, కానీ అంత దూరం ఉమ్మే వెళ్ళదు అక్కడికి. సూర్యుడి దగ్గర నువ్వు వేసిన ఉమ్మి వెళుతుందే, చివరిగా తంపలు నీ మీదే పడతాయి. భక్తి కంటే లక్ష్మీదేవి గొప్పదా, భక్తి కంటే సరస్వతీదేవి గొప్పదా, భక్తి కంటే దుర్గ గొప్పదా అంటాడు ఆచార్యుడు. ఏంటే నువ్వు సరస్వతి పుత్రుడు అంటున్నారు మీరు అందరిదని, సరస్వతి కటాక్షం పొందడం కాదు సరస్వతి అవతారం అంటున్నారు. నిన్ను భక్తి కంటే గొప్పదా సరస్వతీదేవి, భక్తి కంటే గొప్పదా లక్ష్మీదేవి ఆచార్యుల వారు అన్నారు. ఒకవేళ నన్ను సరస్వతి అవతారాలు మీరు చెప్పుకున్నా ఇది భక్తి కంటే గొప్పదా, భక్తికి మించిన లక్ష్మి ఉందా, భక్తికి మించిన సరస్వతి ఉందా. మన ఎవరు రాధాకృష్ణ చెప్పిన మాటలు చెప్పుకున్నాం కనుక ఆయన అన్నాడు భక్తికి మించి ముక్తి గొప్పదా, భక్తి కంటే ఎక్కువ ముక్తి, భక్తి కంటే ముక్తి గొప్పదా, భక్తి కంటే ఎక్కువ అనుకుంటున్నారా ముక్తిని. అనుగ్రహం ఎప్పుడు ఉంది, అనుగ్రహం ఎప్పుడు ఉంది, అనుగ్రహం ఎప్పుడు ఉంది. నీకు ఈశ్వరుడు ఇప్పుడు ఈశ్వరుడు నువ్వు తలపెట్టుకుంటున్నావు అనుకో, నీ తెలివితేటల వల్ల తలపెట్టుకోవడం కాదు, ఆయన అనుగ్రహించడం వల్ల నువ్వు తలపెట్టుకుంటున్నావు. నువ్వు ఈశ్వరుడు ఎప్పుడైనా నీకు గుర్తొస్తాంటే అది నీ తెలివితేటల వల్ల ఈశ్వర స్మరణ రావటం, ఈశ్వరుని దయవల్ల నువ్వు ఈశ్వరుని స్మరించుకుంటున్నావు, అది కూడా ఆయన సొమ్మే, అది కూడా ఆయన సొమ్మే. అంతా చైతన్యమే, అంతా వ్యాపించున్నవాడు ఈశ్వరుడే, అంతటా వ్యాపించున్నవాడు ఈశ్వరుడే. అసలు లోపల ఏదో ఉంది, లోపల ఏదో ఉంది. ఈ పై కనిపించేవాడు నిజాత్మ, లోపల ఉన్నవాడు సత్యాత్మ. ఈడేమో జీవుడు, బయటికి కనిపించేవాడు జీవుడు, దేహాన్ని చుట్టమెట్టుకు తిరిగేవాడు జీవుడు, దేహానికి అనే దేహంతో మనస్సుతోటి ఇంద్రియాలతోటి పరిసరాలతోటి దేనితోటి అనుబంధం లేకుండా ఉన్నవాడు సత్యాత్మ. ఆత్మన దేవుడు అని ఒకటాడు లోపల ఉన్నాడు. ఈ నిజాత్మను విడిచిపెట్టాలి, సత్యాత్మను పట్టుకోవాలని బుద్ధి కలగ చేసేవాడు కూడా సత్యాత్మే. దీన్ని పోగొట్టుకోవాలి, దాన్ని పట్టుకోవాలి అనేటువంటి బుద్ధిని కలగజేసేవాడు కూడా వాడు సత్యాత్మే. సత్యాత్మ యొక్క దయ లేకుండా సత్యాత్మ నువ్వు పొందలేవు. దేనికోసం నీ డెస్టినేషన్ ఏదో, దేన్ని పొందాలని నువ్వు అనుకుంటున్నావు, దాని తాలూకు దయ లేకుండా, దాని తాలూకు అనుగ్రహం లేకుండా, దాని తాలూకు ప్రేమ నీ మీద లేకుండా, దాని తాలూకు కరుణ లేకుండా దాన్ని పొందలేవు. నీ తెలివితేటలలో పొందలేవు. తెలివితేటలన్నీ మాయలో ఉన్నాయి, తెలివితేటలు ఎక్కడ ఉన్నాయి, మాయలో ఉన్నాయి. ఈ సామెతలు కూడా ఉన్నాయి కదా, అన్నీ తెలిసిన వాడు అమావాస్యలో చచ్చిపోతే, ఏమీ తెలియని వాడు ఏకాదశిలో చనిపోయాడు. అన్నీ తెలియటది మాయ, మాయ తెలియటట్లు. అయితే నీకు ఆ సత్య సాక్షాత్కారం సత్యాన్వేషణ దేనికి, ఆ సత్యాన్వేషణ సత్యాన్ని పొందక్కర్లేదు, దాని తాలూకు నీ జరికి రావక్కర్లేదు. అసలు సత్యాన్వేషణ ఆ ట్రూత్ మనం పట్టుకోవాలి. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు, ఆ ఉన్నదాన్ని ఏదో మనం అనుభవం చేసుకోవాలి. ఆ ట్రూత్ మనం అవి టూచి తాలూకు ఎరుకులోకి మనకు రావాలనే కనీసం ఆ తలంపు రాకుండా ఆ తలంపు కూడా నీకు వచ్చిందంటే లోపల నా టూచి యొక్క అనుగ్రహం. ఈ షన్ అది ట్రూత్ అంటే యేసు చెప్తాడు బైబిల్, నీకు ఫ్రీడమ్ కావాలంటే, నీకు హ్యాపీనెస్ కావాలంటే, నీకు పీస్ కావాలంటే ఈ మస్ట్ నో ద ట్రూత్, ఈ షన్ నో ద ట్రూత్. ఇఫ్ యూ వాంట్ ఫ్రీడమ్, ఇఫ్ యూ వాంట్ హ్యాపీనెస్, ఇఫ్ యూ వాంట్ పీస్, if you want the undying spirit, you must know the truth, you shall know the truth. అక్కడ చాయిస్ లేదు, మస్ట్ అంటే షల్ నో ది ట్రూత్ అని చెప్పాడు. మళ్ళీ యూ మస్ట్ అంటే నీకు చాయిస్ లేదు, నువ్వు ట్రూత్ రివీల్ అవ్వకుండా హ్యాపీనెస్ లేదు, పీస్ లేదు, స్వర్గరాజ్యము నీ హృదయంలోనే ఉన్నది. ఎందుకలా పాయకి పాయకి చూస్తావు, నీ హృదయంలో ఉన్నది. ఎందుకు ఆ దొంగ చూపులు నీ హృదయంలోకి నువ్వు చూసుకో, అందరి హృదయంలోనే నారా, అందరి హృదయంలోనే నేనే ఉన్నాను, అందరి హృదయంలోనే అన్ని లోపల అంతర్యామిగా నారాయణుడే ఉన్నాడు. అందరి హృదయంలో అంతరే తన హృదయంలో తన నారాయణని దర్శిస్తూ అందరి హృదయంలో ఉన్నటువంటి తన్ను దర్శించుకునేవాడు నిజమైన చూపులు గలవాడు. మిగతావాడు అందరు దొంగ చూపులు గలవాడు. మీ కాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తాంటే టీ కావాల పాడైంది అన్నాడు యేసు. మీ కాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తుంటే మీ కళ్ళు వల్ల మీకు చెడ్డ వస్తుంది, మీ కళ్ళు పీకి ఎలా బయట పాలైంది అన్నాడు యేసు. మీ కళ్ళు మీకు మీ కళ్ళు మిమ్మల్ని నరకానికి తీసుకెళ్తుంటే ఆ నరకంలో ఉండే బదులు కళ్ళే తీసి బయట పాడేయండి. టైం ఎంత ఉంది? 4:29 మన గురువు గారు ప్రేషిస్తాం. ఈ రోజున కాంటెక్స్ట్ ఆయన చెప్తారు. ఈ రోజు దీపోత్సవం ఎందుకు వచ్చింది? ఈ కొండ గురించి వీడు అల్లుడు యమరాజ ప్రతాప్ మహంగారు ఇక మనకు కనిపించేవాడు అల్లుడు. వీడు అల్లుడాడు మహంగారుడు మహంగారు కొండ, అల్లుడు కొండ, ఇద్దరు కొండలే. ఆడు ఆడు గొడవ గొడవ తర్వాత తెలిసింది ఎప్పుడుకో అరుణాచలంలో కొండ మా అల్లుడని. పెళ్ళైన ఆడు నెలక తెలిసినాడు. అప్పుడు అనుకున్నాడు మన క్యాస్ట్ వాడైన వాడు, ఆడు కొండ నేను కొండే, నేను కంగారు పడ్డాను, ఇంకో క్యాస్ట్ వాడికి ఇచ్చి మా కూతుర్ని చేసేస్తున్నాను, ఆడు కొండ నేను కొండను. అప్పటి నుంచి వాడు ఎంజాయ్ చేశాడు పెళ్లి. అప్పుడు వరకు అది పెళ్లి అంటే ఏంటో అది వెలితిగా ఉంటుంది. మా అల్లుడు కొండ నేను కొండ, మా అల్లుడు కొండ అంటే ఒకటే రేసు సరిపోయింది కదా, ఒకటే రేసు ఒకటే క్యాస్ట్రు అయితే సంత. అప్పటి నుంచి పెళ్లి అంటే వాడు సంతృప్తి అశాంతి పోయిందాడు మనకు పొలం వాడని అర్థమయ్యాడు. ఇప్పుడు అల్లుడు గురించి మాంగారు గురించి మన హెడ్మాస్టర్ చెబుతారు. ఆయన భాగం ఆయనకి ఇచ్చేద్దాం, ఆయన టైం మనకి ఇచ్చేద్దాం. తర్వాత అక్షరమణమాలు అక్షరమణమాల పారాయణం తర్వాత అనుగ్రహం లేకపోతే అనుగ్రహం లేకపోతే అన్వేషణ చేయాలనిపించదు. నీకు అసలు సత్య సాక్షాత్కారం పొందాలనే ఆ ట్రూత్ ని రియలైజ్ చేయాలనే నీకు బుద్ధే కలగదు. ఏది అసత్యం యొక్క దయ లేకుండా ఈ తెలివితేటలు కలదు. తెలివితేటలు మాయ తెలివితేటలు అని చెప్పేస్తున్నాడు కదా. ఈ తెలివి తక్కువలు మాయ తెలివి తక్కువలు, తెలివైన వాళ్ళు మాయ తెలివితేటలే, ఈ దరిద్రులు మాయ దరిద్రులే, ధనవంతులు మాయ దరిద్రులే, పామరులు మాయ పామరులే, ధనవంతులు మాయ ధనవంతులే. మాకేం తెలియదు అనుకున్నవాడు కూడా మాయ తెలియని తర్వాత తెలివైన వాళ్ళు మేము తెలివైన వాళ్ళు మేము గడిచోళ్ళు అనుకుంటారు. మాయ గడిచోళ్ళు మాట ఆ గడిచోళ్ళు అంటే మాయ గడిచోళ్ళు అనమాటున్నాడు. ఈ పాపం వీళ్ళు తెలియని వాళ్ళు ఎవరు కొంపలు పడగొట్టరా, మాయ గడిచోళ్ళే కొంపలు పడగొట్టేస్తారు. వీళ్ళే మెరిగిన పాపం. ఈ మాయ తెలివి తక్కువ ఉంటారు చూడండి, వాళ్ళే మెరిగి అడిగే పడి ఎడుస్తూ ఉంటారు. తింటే తింటే అది తింటే మనం పెడితే తింటానికి పెట్టకపోతే యాగి చేయరు మనం. వాళ్ళకి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే పాపం పెడితే పుణ్యం పెట్టకపోతే పాపం, మనం పెట్టకపోయినా మనం ఏం అనరు, వెళ్ళిపోతారు పాపం వాళ్ళు. మాయ తెలివి తక్కువలో మెరిగి ఒక్కసారి మన పాలకులు వచ్చి అందరూ యాగి చేసి వెళ్ళిపోయారు కళ్యాణ మండపాన్ని. అదే మా కూర్చుని పెట్టాలని భోజనాలు ఎలాగ లేవు, బఫీ అన్నారు, బఫీ అయింది అన్నం పెడితే కూర లేదు, కూరలు ఉంటే అన్నం పెద్ద సాంబార్ లేదు, ఏమి లేదు, పోనీ కూర లేదు సాంబార్ వేసుకుని తిందామంటే సాంబార్ లేదు, ఒట్టని ఎక్కడ తింటా ఉండే. అట్లా కళ్యాణం అంటే పాలకులు కానీ పూర్వం అది ఎక్కడ ఉందో తెలియదు, ఇప్పుడు అది ఫేమస్ అయిపోయింది, ఇప్పుడు దాని తీర్చి వచ్చేసింది, అది ఇప్పుడు ఫేమస్ అయింది. వెస్ట్ గోదావరి కళ్యాణ మండపంలో ఎక్కువ పేరు పాలకులకు వచ్చేసింది అంటే భోజనాలు లేవు కాబట్టి. అయితే నీకు అనుగ్రహం పనిచేస్తా ఉంటుంది, అనుగ్రహం నువ్వు అందుకోమనుకో, నీకు అనుగ్రహం పనిచేస్తా ఉంటుంది అందుకోవాలి, దాన్ని నువ్వు అందుకోవడానికి ప్రయత్నం చేయాలి, అందుకోవడానికి ప్రయత్నం చెయ్యవు అనుకో నువ్వు, నీకు అర్థమవుతుందా. ఇప్పుడు ముచ్చట్లు చప్పట్లు ఏంటిది, ముచ్చట్లు రెండు చేతులు కలపకుండా చప్పట్లు రావు. ఇక్కడ ఏం చెబుతున్నారంటే అనుగ్రహం నేను అనుగ్రహిస్తాను, నేను ప్రేమిస్తుంది, ఆ ప్రేమను నువ్వు కూడా అందుకోవాలి, నువ్వు కూడా అందుకోవాలి, రాయిలా ఉంటే ఎలా కుదురుతుంది, నువ్వు కూడా అందుకోవాలి అంటే నువ్వు కూడా అక్కడ నీకు దాని ఏమంటారంటే అది ఆ కదలిక రావాలి నీకు, నీకు ఆ ప్రతిస్పందన, అదేమంటారు నువ్వు చెప్పింది కాదు కరెక్ట్ వర్డ్ ఏంటంటే తెలుగు, ఇక్కడ స్పందన వస్తుంది, ఇక్కడ స్పందన వస్తుంది, నీకు అక్కడ ప్రతిస్పందన కూడా రావాలి. ఏమని రావాలి, ప్రతిష్ట ఒక చేతితో చప్పట్లు ఎలా వస్తాయి, ఒక నోడితో ముచ్చట్లు వస్తాయి, ముచ్చట్లు రావు, ఇద్దరు కలిస్తే ముచ్చట్లు, ఇది రెండు చేతులు కలిస్తే చప్పట్లు అని చెప్పి నీకు ఆ లోపల అది స్పందిస్తుంది, లోపల ఉందని నీకు తెలుస్తుంది, ఉందని నీకు తెలుస్తుంది, తర్వాత ఉందని తెలియటం, అది ఉందని తెలియటానికి కూడా దహన అనుగ్రహం, అది స్పందిస్తుంది దానికి సేమి, అది అదే నిష్పత్తిలో నీకు ప్రతిస్పందన వచ్చేస్తే నీకు రియలైజేషన్ వచ్చేస్తుంది, నువ్వు మొద్దులో పడకూడదు, అవకాశం వచ్చినప్పుడు గౌకులు పట్టుకోవాలి. ఒకసారి గ్రేట్ పీపుల్ కూడా మిస్ అయిపోతాం మనం, అలా కృష్ణుడు అవతారంలో ఉన్నప్పుడు కూడా చాలా మంది మిస్ అయిపోయారు కృష్ణుడిని, రాముడు అవతారంలో ఉన్నప్పుడు రాముడిని కూడా చాలా మంది మిస్ అయిపోయారు, మనకు డిజర్వ్ కానప్పుడు, ఆ యోగ్యత లేనప్పుడు, అర్హత లేనప్పుడు, మన మనసు సరిగ్గా పండనప్పుడు మిస్ అయిపోతాం. ఆ కృష్ణుడు అవతార పురుషుడిని నూటికి నిలిపాలు గ్రహించే లాభం గట్టిగా పట్టేసుకున్నాడు భీష్ముడు, అది యాజకీయుడిగా పట్టేసుకున్నాడు, చాలా మంది మిస్ అయిపోయారు, ఆ గుర్తింపు లేనప్పుడు మిస్ అయిపోతాం. అంటే ఇక్కడ ఇక్కడేమని చెప్తున్నారు, మాస్టర్కి ఇచ్చేద్దాం టైం, తర్వాత అక్షర మనమాలో గంట ఉంటుంది పారాయణం, ఇక్కడ ఏమని చెబుతున్నారంటే నీకు లోపల నుంచి అది స్పందన, నేను ఉన్నాను, నేను ఉన్నాను నీకు స్ఫురిస్తూ ఉంటుంది, నీకు తెలుస్తూ ఉంటుంది, ఆ లోపల ఉన్నది ఏదో కదులుతూ ఉంటుంది, నిజం అది మీకు స్ఫురిస్తా, దేహానికి అతీతంగా మనస్సుకి అతీతంగా ఏదో ఉంది, మనోదేహములతోటి మనోదేహములకి దానికి సంబంధం లేదు, మనస్సుకి దేహముకి అతీతంగా ఏదో ఉందని మీరు స్ఫురిస్తూ ఉంటుంది, నీకు అర్థం, మీకు తెలుస్తూ ఉంటుంది, ఇతరులు చెప్పక్కర్లేదు, మీకు తెలుస్తూ ఉంటుంది, అది ఉందని మీకు తెలియటం కూడా దాని అనుగ్రహమే. అప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రతిస్పందన రావాలి మీ దగ్గర నుంచి, ప్రతిస్పందన, ఆ ప్రతిస్పందన వచ్చిందనుకోండి మీకు రియలైజేషన్ వచ్చేస్తుంది, రెండూ అవసరమే. భగవంతుడు ఎవరో మాట్లాడుతున్నారు, మాట్లాడుతున్నందువల్ల మీ అనుగ్రహం ఉంటే చాలు అన్నారు, ఏమన్నారు, నా అనుగ్రహం ఉందని నీకు తెలియటానికి కూడా నీకు సాధన ఉండాలి కదా అన్నారు, నా అనుగ్రహం నిజంగా ఉందనుకో నీకు తెలియకపోతే ప్రయోజనం ఏంటి, అసలు గుర్తించడానికి కూడా నీకు సాధన ఉండాలి కదా, గ్రేస్ గుర్తించడానికి కూడా, అసలు నా అనుగ్రహం ఉందని అంటున్నావు, నోటితో అంటున్నావు, అది నీకు తెలియటానికి కూడా సాధన ఉండాలి కదా, అంటే అక్కడ స్పందన, ఆ స్పందన వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు చేతులు పట్టుకోవాలి, నీకు ఆ స్పందన వచ్చినప్పుడు ప్రతిస్పందన ఈ వైపున ఉండాలి, అప్పుడు నువ్వు ఒడ్డుకు వచ్చేస్తావు, అప్పుడు నువ్వు ఒడ్డుకు వచ్చేస్తావు, వైభవం అంతా జ్ఞానంలో ఉంది, వైభవం అంతా ఎక్కడ ఉంది, జ్ఞానంలో ఉంది, ఆనందం లేకుండా జ్ఞానం ఉండదు, శాంతి లేకుండా జ్ఞానం ఉండదు, ఆ జ్ఞానం యొక్క తాలూకు వైభవం తెలిసిన వాడికి ఎప్పుడు ఉండటం, వాడికి అది దేహం ఉన్నా ఉంటాడు లేకపోయినా ఉంటాడు, ఆ భేదం వాడికి తెలియదు, ప్రపంచం కనిపించినా ఉంటాడు కనిపించకపోయినా ఉంటాడు, దేహం ఉన్నా ఆడి ఆడ అస్తిత్వానికి అసలు ఎక్కడా భంగం ఉండదు, తాను ఉన్నాన సంగతి తనకు తెలుస్తూ ఉంటుంది. అంచేది మీకు పునర్జన్మలు వస్తాయి లేదా పునర్జన్మలు, ఆ శివుడు శివభక్తులు చెప్పిన మాట, మనకి జన్మ అంటే బాగా ఇష్టం, జన్మ అంటే మనం ఇష్టపడుతున్నాం కదా, మనం చచ్చిపోవడం అంటే ఇష్టం ఉంటలేదు కానీ జన్మించడం, అది జన్మించడం అశుద్ధంతో సమానం అని చెప్పాడు తమ్ముళ్ళు అన్నాడు, అశుద్ధం అంత అంతకంటే నీచమైంది ఏమి లేదు, నువ్వు ఎందుకు జన్మిస్తున్నావు, అజ్ఞానం ఉంది కాబట్టి నీకు జన్మ వస్తుంది, అంతకంటే నీచమైంది ఏముంది, నీచమైంది అన్న పర్లేదు, అశుద్ధం అన్నాడు, తిట్టుకుంటే ఆయన తిట్టుకోండి, మనం ఊరికే పోస్ట్ ఆఫీస్ పని చేస్తున్నాం, మనం వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళకి మన ఇప్పుడు దేవుడు నేను అవతరిస్తానని గీతలో చెప్పాడు. దేవుడు నేను అవతరిస్తానని చెప్పాడు అంటే ధర్మస్థాపన కోసమే అవతరిస్తాడు. ఆ దేవుడు చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు. ఎవరు అవతరించడం ఏంటంటారు, వాడి భగవంతునికి అవతారం ఏంటి, ఊరికే అవతరించినట్టుగా మీకు కనిపిస్తున్నాడు దేవుడికి అవతారం ఏంటి. అదే మధురలో మీరు ఎప్పుడైనా మధుర వెళ్ళినప్పుడు చూడండి, బృందావనం మధురలో అక్కడ కృష్ణుడు జన్మస్థానంలో కృష్ణుడు పుట్టాడే అక్కడే లేదు. కృష్ణుడు ఇక్కడ కృష్ణుడు పుట్టిన వాడు వలె కనిపించాడని చెప్పారు. అంటే కృష్ణుడు దేవుడు పుట్టాడంటే దేవుడిని అగౌరవపరచడం అంటారు అక్కడ కొంతమంది. అంటే ఊరికే అలా కనిపిస్తాడు, ఎలాగా పుట్టడం వేరు పుట్టిన వాడు వలె కనిపించడం వేరు. యమవంతునికి మన అల్లుడు కూడా మనం కొండ, ఎలాగైనా మన అల్లుడు కూడా కొండని తెలిసాక నాకు ఐశాన్ని తగ్గిపోయింది. మన జాతి వాడే మన క్యాస్ట్ వాడని తెలిసే వరకు ఆయనకు మనస్సు కుదిరిగా లేదు. ఇప్పుడు అరుణాచలం గురించి మన హెడ్ మాస్టర్ చెబుతారు. హెడ్ మాస్టర్ అమలాపురంలో చెప్తున్నారు, క్లాసులు తీసుకుంటున్నారు. హెడ్ మాస్టర్ అమలాపురంలో క్లాసులు తీసుకుంటున్నారు, ఈ భగవాన్ బోధ చెబుతున్నారు. తర్వాత ఆయన 30 ఏళ్ళ నుంచి ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నారు, లెక్కలు టీచ్ చేస్తున్నారు. వాటితో అదనంగా ఇప్పుడు ఇది కూడా అరుణాచలం గురించి భగవాన్ గురించి విశేషంగా అధ్యయనం చేశారు. ఈ దీప తత్వం గురించి చెప్తారు, ఈ కొండ గురించి చెప్తారు. అది అయిపోయిన తర్వాత అక్షరమణమాల